వాసుదేవస్వామి, ఈ భగవద్గీతను కురుక్షేత్రంలో చెప్పాడు. హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రం, ఆ కురుక్షేత్రంలో వాసుదేవస్వామి కృష్ణస్వామి భారత యుద్ధం జరిగే ముందు అర్జునుడికి చెప్పిన శాస్త్రం. వాసుదేవుడు యుద్ధభూమిలో, పుణ్యభూమిలో, ధర్మభూమిలో ఈ గీతా శాస్త్రాన్ని ప్రవచించారు. ఈ గీతను మీరు చదివితే ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో అన్ని గ్రంథాలు మీరు చదివినట్టు. వాసుదేవస్వామికి ఒక నమస్కారం పెడితే అందరు దేవతలకి నమస్కారం పెట్టినట్టు, మీరు గంగా నదిలో స్నానం చేస్తే అన్ని నదుల్లోనే స్నానం చేసినట్టు. ఈ శరీరంలో మనకి ప్రాణం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా మనం ఈశ్వరుని విడిచిపెట్టకూడదు, భగవంతుని విడిచిపెట్టకూడదు, గురువుని విడిచిపెట్టకూడదు, శాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు. మీరు మనం ఎంత జ్ఞానం సంపాదించినా సరే ఈ మా ఎప్పుడు కమ్మేస్తాం మనం చెప్పలేదు, అంచేతే ఈ ముగ్గురిని మనం విడిచిపెట్టకూడదు. ఇక్కడ భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివరకు కూడా ఏం చెబుతాడంటే శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు, భగవంతుడు చెప్పాడు కాబట్టి ఇది భగవద్గీత అని. తర్వాత ఏమన్నారు ఉపనిషత్సు అన్నారు, అంటే వేదముల యొక్క సారం ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తుల్లో సారం అంతా కూడా భగవద్గీతలో చెప్పకూడదు. అంటే నాలుగు వేదాల్లో ఉన్న సారం అంతా కూడా ఈ భగవద్గీతలో చెప్పకూడదు. తర్వాత ఏమన్నారు బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్య అంటే ఏంటి, పరబ్రహ్మని ఎలా పొందాలో చెప్పే విద్య బ్రహ్మ విద్య. తర్వాత ఏమన్నారు యోగ శాస్త్రం. యోగ శాస్త్రం అంటే ఏంటి, కర్మయోగం గురించి చెప్పింది, భక్తి యోగం గురించి చెప్పింది. తర్వాత సాంఖ్యయోగం గురించి చెప్పింది. సాంఖ్యయోగం అంటే ఏంటి, ఏది నిత్యం ఏది అనిత్యం, ఏది సత్యం ఏది అసత్యం, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని విడదీసి ఏది నిత్యం ఏది అనిత్యం అనేటువంటి సాంఖ్యయోగం చెప్పింది కాబట్టి ఇది యోగ శాస్త్రం అన్నారు. తర్వాత ఏమన్నారు కృష్ణార్జున సంవాదే అన్నారు. అర్జునుడు అడగటం, కృష్ణుడికి సమాధానం చెప్పడం, వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ కాబట్టి కృష్ణార్జున సంవాదం అని చెప్పారు. ఈ విషయం ఎందుకు చెప్పారంటే సర్వసాంగ ప్రతి అధ్యాయం చివరికి వస్తాయి కదా, అది మీకు తెలుసుంటే మంచిదని చెప్పారు. ఈ దైవీ సంపద గురించి స్వామివారు చెప్పారు. అభయం అంటే భయం లేకుండా ఉండమని చెప్తారు. మాటలు తేలిగ్గా ఉంటాయి కానీ అది అర్థం చేసుకోవడం కష్టం, ఆచరించడం కష్టం. కొంతమంది అంటూ ఉంటారు వినగానే సరిపోయిందని. అది వినకపోతే అర్థం ఎలా అవుతుంది, వినాలి. వినగానే సరిపోయిందని మాటలు మీరు ఎవరు పట్టించుకోకండి, లౌకికులు చెప్పిన మాటలే. లౌకికులతో మన స్నేహాలు తొందరగా తగ్గించుకోవాలి. శంకరాచార్య స్వామి వారికి పద్మపాద్రి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ పద్మపాద్రి ఓ రోజున అన్నాడు ఆచార్య స్వామి వారి దగ్గర, ఏమన్నా స్వామి నాకు యాత్రలు చేయాలండి. ఆచార్య స్వామి వారు అలా 2 నిమిషాలు మౌనంగా ఉండి, వాట్ ఈస్ దేర్ టు సీ ఇన్ దిస్ వరల్డ్, ఏం చూస్తావో ఈ ప్రపంచం అన్నాడు. ఈ ప్రపంచంలో చూసింది ఏముంది, అది చూస్తా ఇది చూస్తానన్నా ఏముంది చూడటానికి ఈ ప్రపంచంలో. ఆయన నువ్వు చూస్తానంటున్నావు కాబట్టి నీ కోరిక నెరవేర్చుకో, కానీ ప్రయాణంలో పరిచయం లేని వాళ్ళని తొందరగా నమ్మవద్దు అని చెబుతూ ఒక మాట చెప్పాడు. ఆడంబరంగా మాట్లాడే వాళ్ళతోటి, ఆడంబరంగా వేషం వేసిన వాళ్ళతోటి స్నేహం చేయొద్దన్నాడు. తర్వాత ఏమి చెప్పాడు, సత్పురుషుల యొక్క సహవాసం చెయ్యి, సత్పురుషుల యొక్క సహవాసం దొరికితే మటుకు విడిచిపెట్టకు అని చెప్పాడు. సత్పురుషుల సహవాసం ఎలా ఉంటుందని ఆచార్య స్వామి గారు ఏమని చెప్పారంటే, చేసిన చేతులు చాలా బాగుంటుంది కానీ వాడిని విడిచిపెట్టేటప్పుడు మటుకి కొంత దుఃఖం కలుగుతుంది, అది ఉంటే లూటి అందులో అన్నాడు. రాజ్యనంత వరకు లౌకికులతోటి స్నేహాలు తగ్గించుకోవాలి. ఏం చేయండి, వాళ్ళని మనకు ప్రోత్సాహం ఇవ్వరు, వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వరు, నిరుత్సాహపరుస్తారు, మన ప్రగతి వైపుకి తీసుకువెళ్ళరు. ఇక్కడ స్వామి ఏమని చెబుతున్నాడు, అభయం భయం లేకుండా ఉండండి అని స్వామి చెప్పారు. అంటే స్వామివారు పరమాత్మ, అర్జునుడు జీవాత్మ. అర్జునుడితో చెబుతాడు అంటే మనందరం జీవులే కదా, అర్జునుడితో చెబుతున్నాడంటే మనకి చెబుతున్నాడు అనమాట. అర్జునుడికి చెప్పే ప్రతి మాట మనకు కూడా వర్తిస్తుంది, భయం లేకుండా ఉంటుంది. మాటలు ఎంత తేలిగ్గా ఉన్నాయి, భయం లేకుండా ఉండాలి. ఎవరు ఉంటారు, ఎవరు ఉండగలరు, ఎలా ఉండగలరు, మనకి ప్రాణం ఎంతకాలం ఉందో అంతకాలం భయం వేస్తూనే ఉంటుంది. ఇందులో ఒక రహస్యం ఉంది, మనం భయం ఉండకూడదు భయం ఉండకూడదని ఎంత అనుకున్నప్పటికీ లోపల అజ్ఞానం ఉన్నంతకాలం ఆ భయం ఏదో మూలం వచ్చేస్తాం. మనిషి లోపల ఎంతకాలం అయితే అజ్ఞానం ఉందో ఈ అజ్ఞానం ఉన్నంతకాలం ఆ భయం తప్పనిసరిగా వచ్చేస్తుంది. అయితే ఈ శరీరం పడిపోతుంది కదా, మనకు మళ్ళీ కొత్త దేహం వస్తుంది కదా, అక్కడ భయం వస్తుంది మళ్ళీ. ఇంకా లోపల అజ్ఞానం ఉంది కాబట్టి దేహం పడిపోయింది కానీ అజ్ఞానం పోదు. సరాసరంగా భయం మనకి ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర ఏదైనా వస్తువు మనకి ఇష్టమైన వస్తువులు ఏమంటే పోతే భయం వస్తుంది. మనకి ఇష్టం లేని వస్తువులు వచ్చి మీద పడతాయనుకోండి, అప్పుడు భయం వస్తుంది. ఇట్ ఈస్ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. మనకి చావు కూడా భయం వల్ల వస్తామన్నాడు వివేకానంద స్వామి. మనస్సులో ఏం జరుగుతుందో మనం చూసుకోవాలి. మరణించే టైంలో కూడా చాలా ప్రశాంతంగా ఉండగలగాలి. ఎవరు మట్టుకారు మనసులో ఏం జరుగుతుందో చూడటం నేర్చుకోవాలి. అలా చూడటం నేర్చుకోవాలంటే భక్తి కరం, తర్వాత సత్వసం శుద్ధి. సత్వసం శుద్ధి అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి. శరీరం శుద్ధిగా ఉండలే చూసుకుంటాం మంచిది అది, కానీ అంతఃకరణ శుద్ధి, లోపల మనస్సు ఎంతవరకు శుద్ధిగా ఉంది, ఎంతవరకు నిర్మలంగా ఉంది అనేటువంటి పరిశీలన మనకు వెళ్ళదు. అంతఃకరణ శుద్ధి అంటే ఎవరికి వస్తుందంటే అది అంతఃకరణ శుద్ధి ఏది ఆలోచిస్తారో అది మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నారో అది చెయ్యాలి. దీన్ని ఇలా చేస్తే వాళ్ళకి అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంటే దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఏది ఆలోచిస్తున్నారో అది మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నారో అది చెయ్యాలి. ఇప్పుడు మీరేం కష్టపడక్కర్లేదు, మీరేం టెన్షన్లో కూర్చోకండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఎటువంటి భావాలు, ఆ భావాలను మీరు జాగ్రత్తగా మూట కట్టి పక్కన పెట్టుకుంటే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భావాలు మీరు పట్టుకోవచ్చు. ఇంకా ఆ భావాలనే కనుక ఇక్కడ మనసులోనే మీరు పెట్టి కూర్చుంటే నేను చెప్పిన మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఖాళీ లేదు కదా మీ లోపల, అంటే మీరు కాంతేపు ఖాళీ చేస్తే నేను చెప్పిన భావాలు అలా లోపలికి వెళ్తాయా? మీకు ఎప్పుడైనా జీవితంలో పనిచేస్తే పనిచేస్తారు. లౌకికులకంటే మనం ఇందులో కష్టపడవలసిన పని ఏం లేదు. లౌకికులు ఏం చేస్తారు? వాళ్ళ మనస్సుని, వాళ్ళ వాక్ని, వాళ్ళ శరీరాన్ని ప్రపంచానికి ఖర్చు పెడుతుంటారు. వాళ్ళకంటే మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. వాళ్ళు ప్రపంచానికి ఖర్చు పెడుతున్నారు, మన ప్రపంచానికి అధిష్టానంగా ఉన్న పరబ్రహ్మ కోసం మన వాక్కుని, మన మనస్సుని, మన శరీరాన్ని ఖర్చు పెడతారు. వాళ్ళేమో ప్రపంచం కోసం ఖర్చు పెడుతున్నారు, మనం ఆత్మను తెలుసుకోవడం కోసం దీన్ని ఖర్చు పెట్టాలి. అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మే నాలో కూడా ఉంది. అది ఎలా ఉంది? ఆత్మగా ఉంది. ఆత్మ వల్లే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను కళ్ళతో చూస్తున్నాను అనుకుంటాను. శవానికి కూడా కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళుని చూడమనండి. శవాన్ అయితే కళ్ళుని చూడవు. నోరు ఉంది కదా, మాట్లాడమనండి, మాట్లాడదు. శవానికి కూడా చెవులు ఉన్నాయి కదా, వినమనండి. శవం చెవులు వినవయ్యి, చెవులు ఉన్నాయి వినవు. ఏం చేత? కళ్ళకి చూసే శక్తి ఇచ్చే ఆత్మ, చెవులకి వినే శక్తి ఇచ్చే ఆత్మ, నోటికి మాట్లాడే శక్తి ఇచ్చే ఆత్మ, నానికి రుచిచూసే శక్తి ఇచ్చినటువంటి ఆత్మ తప్పుకుంటే ఈ గోళ ఏం చెయ్యి? మనం అనుకుంటున్నాం కళ్ళే చూస్తున్నాయి అనుకుంటున్నాం. కళ్ళకే నిజంగా చూసే శక్తి ఉంది, శవం కళ్ళు కూడా చూడాలి. అంటే మనం అందరం ఏం చేస్తున్నాం? శవ పూజ చేస్తున్నాం, కానీ శివ పూజ చేయట్లేదు. శవ పూజ అంటే ఏంటి? శరీరానికి సేవ చేసుకుంటూ ఉంటాం మనం, కానీ ఇందులోని శివుణ్ణి తెలుసుకోవాలనే ప్రయత్నం మనకేం లేదు. అంటే మనం ఆ ప్రయత్నం చేయాలి. దానికి తగినటువంటి భక్తి ఉండాలి, తగినటువంటి గురువు దొరకాలి, శాస్త్రం మీద గౌరవం ఉండాలి, ఈశ్వరుడి మీద గౌరవం ఉండాలి. గురువులు అంటే మనం బాధించేవాళ్ళు గురువులు కాదు. మీరు తప్పనిసరిగా ఇలాగే చేస్తేరే అని కంపల్షన్ పనికిరాదు గురువుకి ఎప్పుడు కూడా. మీ మనస్సులు ఫ్రీగా ఉండాలని ఆలోచించగలగాలి. మీరు బలవంతంగా మీరు ఈ విషయాన్ని నమ్మండి నేను చెప్పకూడదు. మీకు విషయాలు ఎదురుకుండా చెప్పాలి, మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్పాలి. 700 శ్లోకాలు చెప్పాడు వాసుదేవ స్వామి. నేను చెప్పి నువ్వు ఆలోచించుకో, నీకు నచ్చితే పని చేయి, లేకపోతే లేదని చివరచ్చు. అంతేగా నీ గదిలోనే కూర్చుని చచ్చిపోవని చెప్పలేదని. ఇదేనొచ్చు, శాస్త్రం చదవచ్చు, సత్సంగం చేయొచ్చు, కానీ మీ అంతా మీరు ఆలోచించుకోకపోతే మీరు ఎదగడం మానసికం. మేము మొన్న ఇక్కడ పూరి వెళ్ళాం, పూరి జగన్నాథ, దాన్నే శ్రీక్షేత్రం అంటారు. కొత్త మోడర్న్ ఏమో పూరి అంటారు. అక్కడ మేము సమాధి చూసాం, సముద్రం పక్కన సమాధి చూసాం. ఆ స్వామి పేరు హరిదాస్. ఆ హరిదాస్ ముస్లిం అసలు. కనకను కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ. లవ్ ఫర్ కృష్ణ. అతను కృష్ణుడి కోసమే జన్మించాడు, కృష్ణుడి కోసమే జీవించాడు, కృష్ణుడి కోసమే మరణించాడు హరిదాస్. అవతానికి తొరక మతస్థులే, కానీ కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. కృష్ణ 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 రోజు కొన్ని లక్షలు చేసేవాడు. భయభక్తు తరపడైనప్పటికీ కృష్ణనామం కొన్ని లక్షలు చేసేవాడు. శ్రీకృష్ణ చైతన్యకి శిష్యుడిగా ఉండేవాడు హరిదాస్. అతను రోజున ఇద్దరు కూర్చుని ఉండగా, నాకు పెద్ద వయసు వచ్చింది, శరీరం ముడిపోయింది, భగవంతుడి యొక్క నామం దీన్ని ఏం అప్పవాడి జరుగుతుంది, భగవంతుడి యొక్క నామం నాకు చేయటానికి ఓపిక తగ్గుతాను మనసులో అని చేత ఇది శరీరంలో ఉంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళ భక్తి చూడండి, రెండు పూట్లు అన్నం తింటున్నాడట, అతను కాఫీ పుచ్చుకుంటున్నాడు, టీ పుచ్చుకుంటున్నాడట, కానీ నామం చేయలేకపోతున్నాడట. అంటే దీని పనే ఉంది మనకి ఇంకా అని మీరు ఉండగానే మీరు లేని లోకాన్ని నేను చూడలేను. ఆ గురుభక్తి చూడాలి. కృష్ణ చైతన్యం చూస్తున్నాడు హరిదాస్. మీరు లేని లోకాన్ని నేను చూడలేను అంటే ఏంటి? మీరు ఉండగానే నేను వెళ్ళిపోతే మంచిది, మీరు ఉండగానే నేను వెళ్ళిపోతే మంచిది, మీరు లేని ఈ లోకాన్ని నేను చూడలేను అని చెప్పి నన్ను మీ చేతులతో సాగనంచండి, మీ చేతులతో నన్ను పంపేయండి అని హరిదాసు కృష్ణ చైతన్యం కూడా. వాళ్ళు భక్తి చూడండి, గురువుతో చెబుతున్నాడు నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేను. ఈరోజు చైతన్యుడు హరిదాస్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఒక రోజు నాకు లేదు, హరిదాస్ కొంతసేపు నామం చేశాడు, కృష్ణనామం చేశాడు. ఆ చైతన్యుడు పాదాల్లో ఉన్నటువంటి ధూళి కొంత తీసుకుని ఒంటికి రాసుకున్నాడు. ప్రశాంతంగా నమస్కారం పెట్టాడు శరీరం. శ్రీకృష్ణ చైతన్య పాదాల్లో ఉన్నటువంటి ధూళి ఆయన ముంటికి రాసుకున్నాడు. కృష్ణ చైతన్య నామం చేస్తున్నాడు, ఆయన నామం చేస్తున్నాడు. ఒక 10 నిమిషాల్లో ప్రశాంతంగా ప్రాణం విడిచిపెట్టేశాడు. శ్రీకృష్ణ చైతన్య ఆయన ఊళ్ళో పెట్టుకుని ఆయన చేతులు కూడా హరిదాసుకి సమాధి చేశాడు. ఆ సమాధిని మనం పేరులో చూసాం. ఇప్పుడు 400 సంవత్సరాల పూర్వం మాట, అంతఃకరణ శుద్ధి లేకపోతే జ్ఞానం కలగదు. పవిత్రమైన హృదయం లేకపోతే జ్ఞానం కలగదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూపుతారు. అంటే హృదయం నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అంటే ఇవన్నీ మనం సంపాదించుకోవాలి. మన శరీరం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో లోపల మనస్సును కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం లేని వస్తువులు మనం భౌతికంగా ఎలా సంపాదించుకుంటున్నాం, అంటే ఇవి కూడా మనం కష్టపడి సంపాదించుకోవాలి. అంతఃకరణ శుద్ధి, తర్వాత జ్ఞాన యోగ వ్యవస్థితి. జ్ఞాన యోగ వ్యవస్థితి, యోగం యోగం అంటే సమత్వం యోగ విచ్చితి. 2 అధ్యాయంలో చూశాడు వాసుదేవుడు, సమత్వం యోగ విచ్చితి, సమానంగా ఉండటమే యోగం అన్నాడు. పిల్లలు పని చేయకపోతే వాళ్ళకు బుద్ధి చెబుతాం, కానీ మన బుద్ధికి బుద్ధి చెప్పుకోలేదు. మీరు పిల్లలకు బుద్ధి చెప్పడం మంచిదే, కానీ నా బుద్ధిలో ఏమి జరుగుతుందో కూడా నేను చూసుకోవాలి. నా బుద్ధికి కూడా నేను బుద్ధి చెప్పుకుంటా ఉండాలి. బుద్ధిలోని వంకరలు తీసేయాలి, బుద్ధి నిదానంగా రావాలి. మరి అన్ని దానాల్లో నిదానంగా గొప్పది, అంటే అది నిదానం మనకు కావాలి. సమత్వం యోగ విచ్చితి అన్నాడు. సమానంగా ఉండటం యోగం అంటే ఏంటి? సమానంగా ఉండి పని చేయండి అన్నాడు. సమానంగా ఉండటం అంటే ఏంటి? జ్ఞాన యోగ వ్యవస్థితి. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. మీరు శాస్త్రజ్ఞానాన్ని వినాలి. అంటే మీరు శ్రవణ రహితులుగా ఉండకూడదు, శ్రవణం చేయాలి. మనన రహితులుగా ఉండకూడదు, మననం చేయాలి. శ్రవణం చేయాలి, మననం చేయాలి. దాని మీద ధ్యాస పెట్టుకోవాలి, విన్న దాని మీద ఆసక్తి పెట్టుకోవాలి. వ్యవస్థితి వినండి, విన్నదాన్ని మననం చేయండి. మీరు మననం చేసిన దాని మీద ఆసక్తి పెట్టుకోండి, ధ్యాస పెట్టుకోండి, ధ్యానం పెట్టుకోండి. అదే వ్యవస్థితి అందులో ప్రసాదించాలి. మీకు ప్రతి అక్షరానికి అర్థం ఉంది భగవద్గీత, ప్రతి అక్షరానికి అర్థం ఉంది. మనం ఒక అక్షరం అర్థమైతే చాలు మనకి. స్వామి ఏం చెబుతున్నారు, నువ్వు యోగంలో ఉంది అంటే హెచ్చు తగ్గులు లేకుండా, రాగద్వేషాలు లేకుండా, కామక్రోధాలు లేకుండా పని చేయటమే యోగంలో ఉండి చేయమంటున్నారు. అంటే మీరు స్వామి చెప్పినట్టు చేయకుండా మీరు చేస్తున్నట్టుగా చేస్తుంటే మిమ్మల్ని బంధిస్తున్న కర్మ. తల్లి కడుపులోంచి శరీరం బయటకు వచ్చిన మొదలు మళ్ళీ శ్మశానాన్ని తీసుకెళ్ళి దీన్ని కాల్ చేసే వరకు ఈ శరీరం ఏదో పని చేస్తూ ఉంటుంది. పని చేసిన వెంటనే వాసన పడుతున్నా, వాసన మీ లోపలికి వెళ్ళిపోతుంది. వాసన మళ్ళీ జనంలో మీకు వాసన కూడా వచ్చేస్తారు. అంటే మీకు పని చేయాలి, మీకు వాసన రాకూడదు. అది ఎలా చెబుతున్నాడు, యోగంలో ఉండి కనుక పని చేస్తే రాగద్వేషాలు లేకుండా కామక్రోధాలు లేకుండా పని చేస్తే మీకు పని అయిపోతా ఉంటుంది, వాసన పుట్టదు. వాసన పుట్టకపోతే మీకు జన్మ రాదు. అంటే మీకు వాసన ఎప్పుడైతే వచ్చినప్పుడు జన్మ వస్తుంది, జన్మ వచ్చినప్పుడు సృష్టి వచ్చారు. వర్షం నుంచి అన్నం వచ్చింది, అన్నం తింటున్నాం, మనలో వీర్యం తయారవుతుంది, మళ్ళీ మా శరీరాన్ని బట్టి ఇంకో శరీరం వస్తుంది, మళ్ళీ వాడు కర్మ చేస్తాడు, కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ చేస్తే యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చేస్తే మళ్ళీ వర్షం కురుస్తుంది. ఈ చక్రంలో ప్రతి మనిషి, ప్రతి జీవుడు ఈ చక్రంలో పడి కుటుంబపోతుంది. మీ మనస్సును సమానంగా ఉంచుకుని కనుక పనిచేస్తే, అహంకారం పెట్టుకోకుండా పనిచేస్తే మీకు అది మిమ్మల్ని అంటదు, మీలో వాసనలు పుట్టవు, మీకు పైగా మీలో పూర్వం ఉన్న దోషాలని బయటకు పోతారు. జిడ్డు కృష్ణమూర్తి గారని మెడ్రాసులో ఆయన ప్రతి దిశ అమెరికాలో ఉంటాడైనా మన ఇండియా వాడే ఆయన పేరు కృష్ణమూర్తి గారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో మెడ్రాస్ వస్తాడు. ఆయన ఏమైనా అంటే రియాక్షన్ ఉండాలి, కానీ రియాక్షన్ ఉండకూడదు అన్నాడు. రియాక్షన్ ఉండాలంటే మనిషికి రియాక్షన్ ఉండకూడదు అన్నాడు. యాక్షన్ అంటే ఏంటి, మీరు పని చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అండి, నేను ఇక్కడ మీకు ప్రసంగం ప్రవచనం గీతా ప్రవచనం మీకు చేస్తున్నాను. మాకేం బాగోలేదని మీరు చెప్పిన మాటలు మీరు నన్ను అనొచ్చు, చాలా చాలా బాగున్నాయని ఇంకోటి అనొచ్చు. ఆ మాటల వల్ల నా మనసులో వికారం పుట్టకూడదు. అది అంటే ఏంటి, నేను చెప్పటమే కానీ మళ్ళీ మీరు మీ యొక్క భావాలలోంచి మీ యొక్క రియాక్షన్ నాకు తగలకూడదు. అయితే ఏమవుతుంది, ఇప్పుడు మీరు నన్ను ఏదైనా విమర్శించారనుకోండి, విమర్శిస్తే అది ఏం చేస్తాను, ఇక్కడ కోపాన్ని ఉత్పత్తి చేస్తాను. మీ విమర్శల కోపం కింద మార్గం నాలుగు, మీరు విమర్శించడం నాకు కోపం రావటం ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మరి జ్ఞానికి ఎందుకు కోపం రావటం లేదు, నాకెందుకు కోపం వస్తుంది అంటే జ్ఞాని హృదయంలో అహంకారం ఉండదు, అజ్ఞాన హృదయంలో అహంకారం ఉంటుంది. అంటే ఈ అహంకారం అని చెప్పు వాసన పుట్టుకొస్తూ ఉంటాయి, వాసన పుట్టుకొచ్చిన చెప్పు మనం పని చేస్తాం. అంటే ఈ సృష్టి నుంచి ఎవరు బయటకు తప్పదు అని యోగస్థ కూలి కర్మ, యోగంలో ఉండి పని చేయండి. అయితే భగవంతుడు మాట చెప్పాడు, పని చేయమని చెప్పాడు, ఫలితాన్ని ఆశించుద్దని చెప్పాడు. అంటే ఫలితాన్ని కోరేవాడు దీనుడు అన్నాడు వాసుదేవస్వామి. ఫలితాన్ని కనుక విడిచిపెట్టేస్తే, ఫలితాన్ని మనం కోరకుండా ఉంటే ఫలితం రాదని ఆయన చెప్పలేదు. ఇక్కడ మీరు బాగా అర్థం చేస్తాం, మీకు ఫలితం రాదని అంటే ఒకటి వస్తుంది, మీరు కోరుకుంటే బంద్ చేస్తుంది, కోరుకోకపోయినా వస్తుందని బంద్ ఉంటుంది అన్నమాట. అసలు డిజైన్ డబ్ నాట్ బిజినెస్ రైట్. మీరు ఏమనుకుంటున్నారంటే ఈ కోరిక కోరుకుంటే నీ పని జరుగుతుంది, ఈ కోరిక కోరుకోకపోతే ఈ పని జరగదేమని అనుకోకండి. అది జరగవలసిన యాగం ఉంటే టైం కలా జరిగిపోతుంది. జ్ఞాన యోగ వ్యవస్థితి, శాస్త్రాన్ని శ్రద్ధగా వినటం, వినదాన్ని మననం చేయటం, దాని ఏంది ఆసక్తి కలిగి నిష్ట కలిగి ధ్యాస కలిగి ఉండటం జ్ఞాన యోగ వ్యవస్థితి. దానం, దానం చేయమంటున్నాడు. దానం అంటే మీరు సారాదాగుడికి దానం చేస్తే మళ్ళీ ఆ పాపం మీకు కొంత భాగం మీరు పంచుకోవాలి. మీరు మామూలుగా మీకు రూపాయలు ఉన్నాయి కదా అని ఏ సారా సాగుడికి దానం చేస్తారనుకున్న మాట వచ్చింది. ఆ పాపం పరిచి మీరు కొంత అనుసరించాలి. దానం అంటే తత్పాత్ర పాత్రత తెలుసుండి, అర్హత తెలుసుండి దానం చేయమంటున్నాడు. మీరు రాజుల బ్రాహ్మల అని భగవద్గీత అడగటం లేదు, మీరు స్త్రీల పురుషుల అని భగవద్గీత అడగటం లేదు, అదే మీరు పిల్లలా పెద్దలని కూడా అడగటం లేదు, వృద్ధులా బాలులా అని అడగటం లేదు. మీరు ఏ వర్ణమో భగవద్గీతకు అక్కర్లేదు. మీరు శ్రద్ధగా వింటున్నారా లేదా, ఏకాగ్రంగా వింటున్నారా లేదా, విన్నదాన్ని విశ్వసిస్తున్నారా లేదా, మీలో పవిత్రత ఉందా లేదా, అర్హత ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా అదడుగుతాను. కానీ మీరు ఏ వర్ణం అని ఇక్కడ భగవద్గీత అడగట్లేదు. మనకి విత్తనాలు ఉన్నాయి, ధాన్య విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయనుకోండి, మనం చేయలేదు చదువుకుంటాం కదా, రోడ్డు మీద చదువుతాం. అదేవిధంగా మీ దగ్గర రూపాయలు ఉన్నాయి కదా అని అర్హత లేని వాళ్ళకి ఎప్పుడు దానం చేయటం, యోగ్యత లేని వాళ్ళకి దానం చేయటం, అదేమవుతుంది? దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ దాన్ని ఆ కర్మ దోషం మీరు కొంత అనుభవించవలసింది భవిష్యత్తు జన్మల్లో కూడా. ఈ జన్మలో కర్మ చేశారో పీడించితే ఎక్కడా తప్పించుకోలేదు, ఎవరో తప్పించుకోలేదు, ఏ జీవుడు తప్పించుకోలేదు. నోడుతోటి చేయండి, నోడుతోటనే మనసులో ఎవరికి తెలియకుండా మీరు వంటి ఇంట్లో కూర్చుని ఒక భావన చేయండి, ఆ భావన కూడా మిమ్మల్ని పీడించేసాడు. వాళ్ళకి ఉపనిషత్తులో మాట చెప్పాడు, ఒక 100 ఆవులు ఒక చోట కట్టేసి ఓ దోడు విడిచిపెట్టేస్తే 100 ఆవుల దగ్గరికి దోడు వెళ్ళదట. దీని తల్లి ఏదైతే ఉందో ఆ తల్లి దగ్గరికి దోడెళ్ళు ఆ పాలు కూర్చుంటాడు. మీరు మర్చిపోతారు, నేను మర్చిపోతాను, ఈశ్వరుడు ఎలా మర్చిపోతాడు? ఈశ్వరుడు సర్వజ్ఞుడో, ఈశ్వరుడికి ప్రాజ్ఞుడు అని పేరు. ఈశ్వరుడికి ఈ సృష్టిలో ఎక్కడ ఏది ఎక్కడ జరుగుతుంది అన్నీ తెలుసు. అంటే ఈశ్వరుడికి ఏమని పేరు పెట్టారు? పరమేశ్వరుడికి. అర్థం చేసుకోవాలి, శబ్దానికి అర్థం చేసుకోవడానికి తొందరపడితే కాదు, అర్థం అవ్వాలి మనకు. అర్థం అయితే ఆచరించాలంటుంది, అర్థం అవ్వకపోతే ఆచరించాలి. ధ్యానం చేసేప్పుడు ఏకాంతంగా చేయాలి. సబ్జెక్ట్ని డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడు ఒక తల కంటే రెండు తలలో మంచిది. అంటే ఎప్పుడు కూడా మనకేం తెలియనప్పుడు పక్వాన్ని తెలియదు అని అడగాలి. మనకంటే తెలియదు తక్కువని అడగమని కాదని చెప్పింది, మనకంటే తెలియదు అని కొన్ని అడగటం మంచిది. ఇంకే రెండు బుర్రలు పనిచేసినప్పుడు ఒకసారి మంచి పాయింట్లు వస్తాయి. ఆచార్య సంగారు అన్నారు, ఈ ముఖానికి అలంకారం ఏంటి? జ్ఞానమే అన్నారు. జ్ఞానం లేని జన్మ వృధా. జ్ఞానం లోపల నుంచి ఊరేది కానీ పైనుంచి పోసేది కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకని ఈ వేదాంతం కూడా మీకంతా ఎందుకని అంత అనుకుంది, మనం కంగారు పడుకో. ఇంకేదంటే వాళ్ళకి ఆ భావాలు తెలియవు, వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళకి భావాలు తెలియకపోవడం. మీరు చంటిపిల్లడి చేతిలో బంగారం గొలుసు పెట్టండి, ఒక 5 పైసలు పెట్టి చాక్లెట్ కొనిచ్చి చాక్లెట్ తిందరూ అబ్బాయి గొలుసు నాకు ఇచ్చేయండి గొలుసు ఇచ్చేస్తారు ఈ చాక్లెట్. ఇంకే బంగారం గొలుసు విలువ అడిగి తెలియదు. మనం కూడా ఆ పిల్లల్లాగా ఉన్నాం. మనలో నిజమైన ఆత్మ విలువ తెలియక, భగవంతుడు అంటే ఏంటి విలువ తెలియక, ఈశ్వరుడు అంటే ఏంటి తెలియక, చాక్లెట్ కోసం ఏ విధంగా అయితే చంటిపిల్లడు గొలుసు ఇచ్చేశాడో అదేవిధంగా ఈ లోక విషయాల కోసం, ఈ లోకాభిరమాయణం చెప్పుకోవడం కోసం ఆత్మ విడిచిపెట్టాడు. బంగారం విలువ తెలిస్తే కుర్రాడు బంగారం ఇస్తాడా? ఇవ్వడు. అదేవిధంగా ఆత్మ విలువ కనుక మనకు తెలిస్తే, ఆత్మ గురించి సమగ్రంగా మనకు అర్థమైతే మిగతా గొడవలకు మనం వెళ్ళాం. వెళ్తున్నాం అంటే దీనికి తెలియదు. వైరాగ్యం ఉంది, వైరాగ్యం అంటారు. వాసుదేవుడు చెప్పాడు, అభ్యాసం చెయ్యి వైరాగ్యం కలిగి ఉండు. ఎవరికి వస్తుందండి వైరాగ్యం? వైరాగ్యం ఉంటే, అభ్యాసం ఉంటే మనసు నిగ్రహించవచ్చు అని చెప్పాడు. వైరాగ్యం ఇందులో ఎవరికి ఉంది? ఇందులో చిన్న రహస్యం ఉంది. వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి ఎలా అనుకుంటే ఎవరికి వైరాగ్యం రాదు. కాలం ఖర్చు అవుతుంది, నోరు నిక్కడుతుంది. నీ ఏ ఇంద్రియం ఏ సుఖాన్ని అనిపిస్తుందో ఆ సుఖం మీద ఇంద్రియానికి ప్రీతి పోవాలి, అప్పుడు వైరాగ్యం కలిగింది. కొంతమంది అంటారంటారు, యా ఉప్పు నుంచి ఎందుకున్న తర్వాత తర్వాత అంటే రేపు చచ్చిపోదామనుకో చూసుకోమని. సంవత్సరం పొడిగినా చదివినా పేసవనుడు రేపు పరిష్కారంలో చదివితే పేసవుతాడా? ఇంతకాలానికే మనం ఇంత పొడుగును మనం సాధన చేస్తుంటే మనకేం గమ్యం దొరకలేదే. అది కదండి, ఇంకో గంటకు మన ప్రాణం పోతుంది. ఈ ఉపనిషత్తులు ఈ భగవద్గీతలను ఎదురుగుండా పెట్టి కూర్చుంటాం, అప్పుడైనా తరిస్తాం మనం? భగవంతుడిని కూడా చెప్పాడు, మరణించే టైంలో ఎవడైతే నన్ను స్మరిస్తున్నాడో వాడు నన్ను పొందుతాడు. మరణించే టైంలో మనకి స్మరణ రాదు. ఇంకేది రాదంటే మనకున్న మనసులో గొడవలను వచ్చేస్తాడు. సరిగ్గా మనకు ప్రాణం పోయేటప్పుడు ఏం చేస్తున్నట్టండి? అన్నం ఉడికేటప్పుడు అది పైకి కిందకి తిరుగుతూ ఉంటాం. ఈ కోరికలని వాసన రూపంలో లోపలి దాక్కు ఉంటాయి మనకి. ఒక రకంగా మన ఉదయం సత్రం ఉండదండి, సత్రంలో ఇలిజని వెళ్తాం వచ్చేసాను వస్తుంది. సత్రం అంటే ఇది మామూలుగా కాపురాలు చేసే కొంపలు కదండి. ఏమంటే ఏమవుతుంది మరణించే టైంలో? ఏమవుతుందండి మరణించే టైంలో? ఏమవుతుంది? కొన్ని బలమైన కోరికలు ఉంటాయండి. బలమైన కోరికలు ఏం చేస్తాయండి? కొన్ని బలహీనమైన కోరికలు అనగొట్టేస్తాం. అనగొట్టేసే పైకి వచ్చేసి మళ్ళీ దానికి అనుగుణంగా ఏ జన్మలోకి వెళ్తే, ఏ తల్లి కడుపులోకి వెళ్ళి పుడితే, ఏ శరీరాన్ని కనుక మళ్ళీ తొడిగితే ఆ కోరిక నెరవేరుతుందో అది చూసుకుంటూ ఉంటుంది. మరణించే టైంలో ఆ స్టౌన్ బయలుదేరుతుంది. మనం ఇల్లు దిగటలేదు, చూపులు పడిపోయింది, ఇంకా బతుకున్నాడు అని ఇదంట. ఒకసారి మనసు నుంచి కింద ఎట్టేసినారు అలాగంటారు. అప్పుడు అన్నం ఉడికేటప్పుడు బియ్యం పైకి కిందకి వెళ్ళినట్టండి. వాడికి లోపల ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఏది ఏ కోరిక ఏది ఇష్టం లేదు. ఇప్పుడు గమ్మత్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ కూర్చున్న మనసు హైదరాబాదు లేకపోతే కలకత్తా వెళ్ళిందనుకోండి, ఇక్కడ శరీరం ఎక్కడ ఉంది? మనసు హైదరాబాద్ వెళ్ళిపోయింది. లేదా కాశీ వెళ్తుంది, కలకత్తా వెళ్తుంది, లేదా తిరక ఉన్నది ఎక్కడికి తప్పుకుంది అనుకోండి మనసు. ఈ మనసు ఏం చేస్తుంది? అక్కడెక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇందులో ప్రాణం ఉండదు కాబట్టి ఆ మనసు వచ్చి లోపల ప్రాణం పోయింది అనుకుని మన దగ్గర రాకండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు కట్టుకోడికి తాడు వేసి మీరు దోణ కట్టేయండి. ఆ తాడు ఎంత లెక్క వెళ్ళిందో అంత లెక్క మేస్తా ఉంటుంది పాపం. అందుకని దూరం వెళ్ళలేదు. అదే నువ్వు మన మనస్సు అటు ఇటు తిరిగి అటు ఇటు తిరిగి అటు ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన శరీరంలోకి వచ్చేస్తాం, నీ ప్రాణం ఎక్కడ ఉంది కదండి. అదే ఏంటి ప్రాణం ఏమో తాడే కట్టేసినట్టు మనసును కట్టేస్తాను, ఈ ప్రాణం తాడనమాట, ఈ మనసును కట్టేస్తాను. అప్పుడు ఏం చేస్తున్నా ప్రాణం పోయే ముందు ఏం చేస్తుందండి, ఈ ప్రాణం ఒకటే తప్పుకుదండి, ఈ ప్రాణం పోయే ముందు ఏం చేస్తుందండి, ఈ మనసును కుదిపిస్తుందండి. అంటే ఎందుకు చెబుతుందంటే మన అందరికీ ఎప్పుడో ఏదో రోజున మరి పలక ఎక్కాలి కదండి. మనకు కూడా ప్రాణం పోయేప్పుడు చాలా ఘర్షణ వస్తుంది. అప్పుడు కృష్ణుడు కూడా ఉండదు, రాముడు కూడా ఉండదు, అరుణాచలకి ఇప్పుడు పాడతాం, ఆయిగా తాగి పుచ్చుకుని ఆయన ఇంటిని మరి మన స్నానం చేసి బొట్టెట్టుకుని కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అని పాడొచ్చు, మంచిదని. కానీ అప్పుడు జవాబు రాదు అరుణాచల శివ వస్తున్నాం అనుకుంటారు, రాదని చెబుతున్నాను. అదే చూసే దుమ్మంతో పక్క పోగు చేసినట్టండి ఈ ప్రాణం ఏం చేస్తుంది, మనసును గుంజిస్తుంది. అలా గుంజుకుంది ఈ మనస్సు మొత్తం లోపల సంస్కారాలని పోగు చేసుకున్న తర్వాత అప్పుడు మనస్సును తనలోకి లాగేసుకుని, ఏది ప్రాణం, ప్రాణం తనలోకి లాగేసుకున్న అప్పుడు కానీ శరీరాన్ని విడిచిపెట్టడం, అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం వెళ్ళిపోతుంది. ఇది మరణించే టైంలో ప్రతి వారికి జరుగుతుందండి. అయితే మనం పైకి మాట్లాడదనుకుంటున్నాడు, లోపల చాలా గొడవ జరుగుతుందండి. పైకి మనం ఏమనుకుంటాం, రెండు రోజులు మాట్లాడిపోయింది అన్నమాట. అంటే భగవద్గీత ఏం చెప్పాడంటే, ఈ లోకంలో ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు జ్ఞాని, బుద్ధిమంతుడు ఎవడని చెప్పాడు. లోకంలో కర్మలో అకర్మను చూసేవాడు, అకర్మలో కర్మను చూసేవాడు ఈ లోకంలో బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏంటండి, జ్ఞానం గలవాడు. మన అందరం బుద్ధిమంతుడు కాదని చెబుతున్నాడండి. మరి నేనేం చెబుతాను, మీరేం కోపాలు తెచ్చుకుంటారా? ఎవరు బుద్ధిమంతులు అట్టండి? లేకపోతే కృష్ణుని భజన చేసేవాడు, లేదా రాముని భజన చేసేవాడు, శివుని భజన చేసేవాడు బుద్ధిమంతుడు అని చెప్పలేదు. అండి నువ్వు నాకు నమస్కారాలు పెట్టి నువ్వు బుద్ధిమంతుడు అని చెప్పలేదండి. అలాగేం చేస్తాడు, ఏతుబద్ధంగా చూస్తున్నాడు సార్, ఏతుంది అంత అందంగా చూస్తున్నాడు సార్. ఎవడు కర్మలో అకర్మను చూస్తాడు, ఎవడు అకర్మలో కర్మను చూస్తాడు వాడి బుద్ధిమంతుడు, వాడి జ్ఞాని, వాడి యోగి, వాడి భక్తుడు అని చూస్తున్నాడు. కర్మలో అకర్మను చూస్తాం అంటే ఏమిటి? అంటే నువ్వు కర్మ చేస్తూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి, నేను చేస్తున్నాను, నా వల్ల అవుతాననే భావన లోపం ఉండదు. కర్మ, వికర్మ, అకర్మ మూడు రకాలు చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. కర్మ మనం బంధిస్తాం, మరి చేస్తాం అని చూస్తాం. కర్మ అంటే భగవంతుడు ఏ పని అయితే చేయమని చెప్పాడు అది కర్మ. నిజము చెప్పవలను అది కర్మ. వికర్మ, వికర్మ అంటే ఏంటండి, ఏ పని అయితే తప్పని చెప్పాడో భగవంతుడు ఆ పని మానేయాలండి, అది వికర్మ. ఏమండి అకర్మ, అకర్మ అంటే అసలు పని లేకుండా కూర్చోవడం. కర్మలు అకర్మను చూడటం అంటే ఏంటండి, పని చేస్తాడని, కానీ నేను కర్తలనే భావన పెట్టుకోడు, వాళ్ళ కర్మలు అకర్మను చూస్తాను. పని చేస్తూ ఉంటాడు, నేను చేస్తున్నానన్న భావం లేకుండా చేస్తుంటాడు, అదేంటి కర్మలో అకర్మని చూస్తున్నాడు. కర్మలో అకర్మను చూడున్నాడు అది భావన. మళ్ళీ ఏమంటున్నాడు, అకర్మలో కర్మను చూ, అకర్మలో కర్మను చూడటండి. అకర్మ అంటే అసలు పని లేకుండా కూర్చోవడం, అందులో కర్మను చూడమంటాడు ఏంటండి. కొంతమంది రమణ మహర్షిని అడిగేవారు, ఇవాళ మీకైనా బాబు పని పాటు లేకుండా కూర్చుంటున్నారు ఆయుధం, కానీ ఆయన పని పాటు లేకుండా కూర్చున్నాడండి. ఆయన అకర్మలో కర్మం చూస్తాడు. ఏ మనిషి అయితే తన స్వరూపమైన తన స్వస్వరూపమైన పరబ్రహ్మను చూస్తున్నాడో వాడు అకర్మలో కర్మం చూస్తున్నాడు. వాడు చూస్తున్నాడు, వాడు దేని చూస్తున్నాడు, పరబ్రహ్మను చూస్తున్నాడు, వాడు కూడా కర్మ చేస్తున్నట్టు. అంటే కర్మలో అకర్మను చూడటం అంటే కర్తృత్వం లేకుండా చేయటం, అహంకారం లేకుండా చేయటం. అకర్మలో కర్మను చూడటం అంటే అంటే పరబ్రహ్మను చూసేవాడు, సత్య వస్తువును చూసేవాడు, నిజాన్ని చూసేవాడు అకర్మలో కర్మను చూస్తున్నట్టు. అంటే వాడు కూడా పని చేస్తున్నట్టు లెక్క. ఈ విధంగా అయితే ఎవడైతే ఉన్నాడో వాడు బుద్ధిమంతుడు, వాడి జ్ఞాని, వాడి యోగి, వాడి భక్తుడు అని చెబుతున్నాడు వాసుదేవస్వామి. దానం దమశ్చి యజ్ఞశ్చి, తర్వాత యజ్ఞం. యజ్ఞం అంటే మనకి గీతలో అనేక యజ్ఞాల గురించి చెప్తారు. ద్రవ్య యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. అసలు యజ్ఞం అంటే ఏమిటి? స్వాధ్యాయ యజ్ఞం, మీరు భగవద్గీతను, వేదాన్ని, ఉపనిషత్తును రోజు పారాయణం చేస్తుంటారు అనుకోండి, మీకు అర్థం తెలియదు అనుకోండి, మాట వరకు అనుకుని అర్థం తెలియదు, అది కూడా యజ్ఞం అంటారు. కాబట్టి జ్ఞాన యజ్ఞం, జ్ఞాన యజ్ఞం అంటే ఏంటంటే అక్కడ చదువుతూ ఆ శబ్దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే అది జ్ఞాన యజ్ఞం. తర్వాత ద్రవ్య యజ్ఞం, ద్రవ్య యజ్ఞం అంటే ఏంటండి, మీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు మీరు ఎదుట మనిషి దగ్గర నుంచి ఏదో ఆశించు, లేదా తిరిగి ప్రత్యుపకారం అంటే చేస్తాడని కోరు అనుకుని చేస్తే దానం కాదు, అది ద్రవ్య యజ్ఞం కాదు. మీలో ఏమీ స్వార్థం లేకుండా మీరు దానం కోసమే చేస్తే అది జరిగింది. ఇవాళ యోగ యజ్ఞం, యోగ యజ్ఞం అంటే ఏంటంటే మీరు ఇంటి కాడ హాయిగా కూర్చుని, మీరు ఇల్లు ఇచ్చిపెట్టారక్కర్లేదండి, ఇంటి కాడ కూర్చుని మీరు మనసును నిగ్రహించుకోవడం కూడా ఈ యోగ యజ్ఞం. ఎంత బాగా చెప్పాడు, ఇందులో ఖర్చు ఏముంది? ఇప్పుడు ఖర్చు లేని పనులు చెబుతుంటే ఎవరికి ఇష్టం ఉండాలి? భక్తుల చేత పెంచేది ఖర్చులు చేయించాలండి. భక్తుల చేత ఖర్చులు ఎక్కువ చేస్తే పెద్ద గురువు అవుతా ఉంటాడు. శ్రీకృష్ణ చైతన్య దగ్గరికండి పాపం కలకత్తా నుంచి ఆయన భక్తులు చూడటానికి వస్తుంటారు. ఆయన పూణీలో 18 సంవత్సరాలు ఉన్నాడు కృష్ణ చైతన్య. మీరు చాలా దూరానికి వస్తున్నారు అండి చూడటానికి, ఈ రైలు ఛార్జీలు, కార్ ఛార్జీలు చాలా అయిపోతాయి, మీరు చాలా దూరానికి వస్తున్నారు ఆయన చూడటానికి అని బాధపడ కృష్ణ చైతన్య. ఇంకో ఆయన 2-3 మాసాలు శరీరం విడిచిపెడతారని కొంతమంది చూడటానికి వచ్చారు. అంటే వాళ్ళ ఆప్యాయత చూడండి, ఆ శిష్యుల మీద వాళ్ళ ప్రేమ చూడండి. చైతన్యం అన్నట్టండి, అంటే అదే ఆఖరు చూపు అని ఆయన తెలుసాను అన్నట్టండి, నా గురించి మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, నేను ఏదైనా సంపాదించి మీకు ఇద్దామంటే నేను సన్యాసిని, నేను గృహస్థాశ్రములు అయిన సన్యాసిని, నా శరీరాన్ని ఎవడన్నా కొంటాడేమో మీరు అన్వేసుకున్నాను. ఏం భక్తి ఏడ్చారు చూడటానికి అంటే వారి యొక్క భక్తుల మీద శిష్యుల మీద వాడికి ఎంత ప్రేమతో ఉన్న కృష్ణ చేస్తుంది. వాడు నిజమైన గురువు అంటే మీ చెవులు దుద్దులు ఎప్పుడు ఇస్తారు, మీ మెళ్ళ గొలుసు ఎప్పుడు ఇస్తారు, వీళ్ళని గురువులే, మీ తోటలు అన్వేసుకోండి, పొలాలు అన్వేసుకోండి, వీళ్ళు గురువులా? భగవంతుడికి వాసుదేవుడికి అర్జునుడు బంధువు, శిష్యుడు స్నేహితుడు. అబద్ధం చెబుతాడా? ఎందుకు యజ్ఞాలన్నీ చెబుతున్నాడు? యోగ యజ్ఞం ఎంత బాగా చెబుతున్నాడు, ఎవరు పట్టించుకోరండి మీరు ఎవరు అసలు? ఇకైనా కానీ ఖర్చుని పనులు ఏం చెబుతున్నాడే? మీరు ఇంటికాడ కూర్చుని ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుని మీ మనస్సును మీరు స్వాధీనంలోకి తెచ్చుకోవటం, మీ మనస్సును మీరు నిగ్రహించుకోవడం కూడా అది కూడా గొప్ప యజ్ఞం సుమారు చెబుతాం. మీ మనస్సు ఏ భోగాల మీదకైతే వెళుతుందో ఆ భోగాలను విడిచిపెట్టడం కూడా యజ్ఞం అంటున్నాడు వాసుదేవ స్వామి. ఎంత బాగా చెబుతున్నాడు, ఇందులో ఖర్చు ఏముంది అసలు? ఖర్చు ఏం లేదు, ఖర్చు లేని పనులు చెబుతాడు. మీరు ఎవరికి ఇష్టం ఉంటారు? ఎంత ఎక్కువ పెద్ద టీజీ పుచ్చుకుంటాడు పెద్ద డాక్టర్ ఇప్పుడు లెక్క. వాళ్ళ సలహా ఎంత మంచి సలహా చెప్పినా మన దగ్గర రూపాయలు పుచ్చుకోడు అనుకోండి, ఏమైనా చిన్న డాక్టర్ ఏమో ఇరవై పెట్టి డాక్టర్ అనుకుంటాం. మంచి సలహా చెప్పి డబ్బు పుచ్చుకోకపోతే అది నేరం ఉండదు. 50 రూపాయలు పుచ్చుకుంటే ఫీజు అప్పు, ఇది పెద్ద డాక్టర్ అయ్యి లండన్ డాక్టర్ అయ్యి రోజు ఎలా ఉందండి? అంటే వేషాన్ని చూసి మనం గౌరవిస్తున్నాం అండి, మాటలకి ఆడంబరాన్ని చూసి గౌరవిస్తున్నాం, మరి బాహ్యంగా ధనాన్ని చూసి గౌరవిస్తున్నాం, లోపల హృదయాన్ని చూసి గౌరవించడం మనం నేర్చుకుంటాం. రోజు ఎలా ఉందండి? యజ్ఞం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆద్యం. తపస్సు అంటే ఏంటండి? నేననే తలంపు ఎక్కడ పుడతానో చూడు, మనస్సు అక్కడే లభిస్తుంది, అదే తపస్సు. అని రమణస్వామి గణపతి శాస్త్రి గారు చెప్పారు తపస్సు అంటే. భగవంతుడు కూడా చెప్పాడు తపస్సు గురించి. భగవంతుడు ఏం చెప్పాడంటే తపస్సు గురించి, శరీరంతో చేసే తపస్సు, వాక్కుతో చేసే తపస్సు, మనస్సుతో చేసే తపస్సు, మూడు రకాల తపస్సులు చెప్పాడు భగవంతుడు. శరీరంతో చేసే తపస్సు ఏమిటి, వాక్కుతో చేసే తపస్సు ఏమిటి, మనస్సుతో చేసే తపస్సు ఏమిటి? మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, అందరినీ బాగానే వస్తున్నాడు అమ్మా నాకు దుఃఖం తెచ్చాడు అనుకుంటాను కదా, అలా అనుకుంటారు ఎవరికి చెప్పకండి, మీరు లోపల అనుకుంటారు. అందరినీ బాగానే చూస్తాను నాకే దుఃఖాన్ని పెట్టాడు అనుకుంటారు. కానీ ఒకటి మటుకు మీరు గుర్తించుకోండి, భగవంతుడి కదా దుఃఖాన్ని మీకు పెడతా. మీరు ఈ జన్మలోనో పూర్వజన్మలోనో మీరు చేసిన దోషం ఉండి చూశారు, వాక్కుతోటో శరీరంతో మనస్సుతో చేసిన దోషమే దుఃఖం కింద లోపల వస్తుంది. భగవంతుడు మీకేం దుఃఖం ఇవ్వడం, మీ తల్లిదండ్రులే మీకు దుఃఖాన్ని ఇవ్వరు భగవంతుడు ఎందుకు ఇస్తారు? కానీ మీ తల్లిదండ్రులే మీకు దుఃఖాన్ని కోరరు, అది మీరు భగవంతుడు ఎందుకు కోరతారు? భగవద్గీతలో ఈ విషయం చెప్పలేదని చెప్పడానికి ఏం చేయాలి? ఎవరు భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టినటువంటి విషయం ఏది లేదు. జ్ఞానం గురించి చెప్పారు, ఎవడు ఉత్తమ జ్ఞాని, ఎవడు ఉత్తమ యోగి అని అర్జునుడితో చూపుతూ సడన్ గా చూపిపోయిన మాట. ఎవడు ఉత్తమ జ్ఞానం, జ్ఞానికి వాళ్ళకి సొంతంగా దుఃఖం కానీ సుఖం కానీ ఉండవచ్చు. జ్ఞానికి వాడికి వ్యక్తిగతంగా సంతోషం ఉండబట్టండి, దుఃఖం ఉండబట్టండి. ఏమండి ప్రజల యొక్క సంతోషం వాడు సంతోషపడుతుంది, ప్రజల దుఃఖం వాడు దుఃఖపడుతుంది, వాడు దుఃఖపడుతుంది. అంటే ప్రజలు దుఃఖపడతాంటే వాడు దుఃఖపడతా ఉంటాడు, ప్రజలు దుఃఖపడతాంటే వాడికి దుఃఖం వస్తుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటాయండి వాడు సంతోషంగా ఉంటాడు. అంటే వాడు సొంత సంతోషం ఉండదు, సొంత దుఃఖం ఉండదు, వాడి వాడు ఉత్తమ జ్ఞానం. అంటే రమణస్వామి కూడా ఒకసారి ఎప్పుడైనా కళ్ళంకి నీళ్ళు వచ్చాయి, తెలియని వాళ్ళు అనుకున్నారు చిన్న జ్ఞాని కూడా ఆయనకి కళ్ళంకి నీళ్ళు వస్తున్నాయండి. అంటే అంటే దుఃఖం లేదు, మన దుఃఖం అయింది. వివేకానంద కూడా ఒకసారి దుఃఖం వస్తున్నాడు, ఏమంటే మీ బోటి పెద్దలు కూడా అలా దుఃఖం వస్తుందండి, నేను స్తంభన రాయిన రాస్తున్నాడు, ఈ స్తంభం ఏడుస్తున్నాను ఎప్పుడేనండి? అయితే జ్ఞానండిది, ఈ స్తంభం ఏం ఏడవదు, అయితే జ్ఞానండిది. అయితే జ్ఞానికి కూడా ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, అయితే అది సొంతం కాదు, అది సొంత వ్యక్తిగత జీవితం అక్కడ ఏం ఉండదండి. అంటే ప్రజల యొక్క దుఃఖం వాడి దుఃఖం, ప్రజల యొక్క సంతోషం వాడి సంతోషం, వాడి ఉత్తమ జ్ఞానం వాడి ఉత్తమ యోగి అని భగవంతుడు చెప్పాడు. తపస్సు వాక్కుతో చేయటం, మనస్సుతో చేయటం, శరీరంతో చేయటం. శరీరంతో చేసి తపస్సు ఏమిటండి? బ్రహ్మచర్యం అవలంబించడం శరీరంతో చేసి తపస్సు. ఏమండి మీ శరీరాన్ని పరుల యొక్క ఉపకారం కోసం, పరుల యొక్క సేవ కోసం ఖర్చు పెట్టడం శరీరంతో చేసే తపస్సు. అయితే వాళ్ళు సంతోషించడం లేదండి, నువ్వు బాగా సేవ చేస్తున్నావు అంటే వాళ్ళు కూడా మీకెందుకండి, ఈశ్వరుడు చేయమంటున్నారు కదా, ఈశ్వరుడు చేయమంటున్నాడు కాబట్టి చెయ్యండి. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు లేదా సంతోషిస్తున్నారు లేదా నాకు కిరీటం పెడతారు లేదా కూడా మీకు అనవసరం. ఈశ్వరుడు చేయమన్నాడు అంచేది నేను చేస్తున్నాను అనే భావంతో మీరు చెయ్యండి. ఈ పని అంటే ఎవరికి ఇష్టం ఉండాలి అండి, ప్రతి ఒక్కరికి లేజర్ కావాలి, ప్లెజర్ కావాలి. కాదు లేజరు ప్లెజరు లేజినెస్ మరి జాతి ఆరాధించి నువ్వే కాదు మహాత్మ, నువ్వు ఎవరి శరీరాన్ని అయితే తన తోటి మానవుల కోసం ఖర్చు పెడుతున్నాడు వాడు మహాత్ముడి లోపం, మిగతా వాళ్ళందరూ దురాత్మ నాకు ఇమ్మై కాలం మహాత్మ హూజ్ హాఫ్ బ్యూటీ ఫర్ ది పోర్. ఎవడైతే తోటి మానవుల కోసం తన శరీరాన్ని ఖర్చు పెడుతున్నాడో వాడే మహాత్ముడు, మిగతా వాళ్ళందరూ దురాత్మ లోపం.
ఇది ఆరోగ్యం అంటే శరీరాన్ని ఎప్పుడు దాచుకో. అది ఈ మనుషులు సంతోషిస్తారా, ఈ లోకం సంతోషిస్తారని మీరు ఎందుకు చూస్తారు? ఈ లోకాన్ని సృష్టించినట్టు పరబ్రహ్మ సంతోషిస్తాండి, ఈ లోకం కూడా నీకించండి. ఈ లోకం అంటే దీర్ఘమైన స్వప్నం అని షేక్స్పియర్ చెప్పారు. అది సప్రమం నాకు ఎందుకు తెలియదు, లేదు మీకు ఎందుకు తెలుస్తుంది లోకరాజ్యాన్ని ఉంటే? మనం మందబుద్ధులం, అల్పబుద్ధులం, కొరత బుద్ధులం. మనం మందబుద్ధులం కాబట్టి కనిపించేదే నిజం అనుకుంటాం, కానీ ఏది కనిపించదు లేదనుకుంటాం. మన బుద్ధి అటువంటిది. కొంతమంది నలుగురులో ఉండగా సేవ చేస్తారు ఒంటిగా ఉన్నప్పుడు చేయి, అంటే వాళ్ళు ఎప్పుడు ఆడేమో. కానీ నీకు ఈ జనం బలం ఎందుకంటున్నాను? ఈ లోకాన్ని సృష్టించినట్టు పరబ్రహ్మ సంతోషిస్తాండి, ఈ లోకం కూడా నీకించండి. తర్వాత మనస్సు తుడిచేసి లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరీ సైడ్ రుగ్వేదం చెప్పి, లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరీ సైడ్. ఎటు చూసినా, ఏ మూలను చూసినా, ఏ దిక్కు నుంచి చూసినా మన మనసులోకి పవిత్రమైన భావాలు వస్తాయి. మనస్సు తుడిచేసి తపస్సు ఏమిటంటే, ఇగో నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలుంటే ఈ చెడ్డను భగవంతుడు చెబుతున్నాడు, భగవంతుడు చెబుతున్నాడు కాబట్టి నాకున్న కోరికలు విడిచిపెట్టేస్తాను, భగవంతుడు ఏదైతే నన్ను అభివృద్ధి చేసుకోమంటున్నాడో అదే అభివృద్ధి చేసుకుంటాను అనే కోరిక ఏదైతే మీలో పుట్టిందో అది మనస్తో చేసింది. శాస్త్రాన్ని వినమన్నాడు, మీరు వినండి, అది మనస్తో చేసి తప్ప. మీరు మననం చేయండి, భగవంతుడి రూపాన్ని, కృష్ణును రామును శివును రూపాన్ని తీసుకోండి, అది మననం చేయండి. మననం చేసి అది కూడా మనస్తో చేసి తపస్సు. ఒక నామాన్ని తీసుకోండి, ఆ నామాన్ని మీరు మననం చేయండి, జపించండి, అది మనస్తో చేసి తపస్సు. తపస్సు అంటే తప్పించడం. తపస్సు అంటే ఏమిటండి? తప్పించడం. వాక్కుతో చేసే తపస్సు ఏమిటి? వివేకానంద నడండి, భారతదేశంలో చివరికి మోక్షం రాకుండా కుక్క కనుక మిగిలిపోతే ఆ కుక్క కోసం మళ్ళీ నేను జన్మిస్తాను. ఏ మనుషులు వాళ్ళు? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అంటండి, ఏ మనారం కంచంలో పెట్టి ప్లేట్లో పెట్టి మధ్యని పెడతండి, ఆర్జన వేస్తాడు, ఈ తినేస్తాడు, డబ్బు కొడుకుతున్నాడు. మీరు దోళ్ళు దోళ్ళు అలవలో గడ్డేయండి, పచ్చగడ్డేయండి, ఒక దోడు పొడి చేసుకుని తప్పకుండా తినేస్తాను. ఆ దానికి ఆ దోడకుండా ముందు ఈ దోడు తినేస్తాను, ఈ దోడు ఆ దోడు తినేస్తాను. అంటే మనుషులు కూడా పశువులు అండి, ఎలా అంటున్నాం, ఏం అనుకోదు. పశువులు అని ఎందుకు అంటున్నామండి? ఈశ్వరుడికి పశుపతి అని పేరు. ఈ జీవులు అందరూ పశువులు. అంటే అని జ్ఞానం తెలుసుకున్నప్పుడు పశుత్వం పోతుంది. అజ్ఞానంలో ఉన్నంతకాలం పశువు. అంటే దేహాన్ని నేను అనుకున్నాడు పశువు, దేహాన్నే నేననుకున్న బుద్ధి ఎంతకాలం ఎక్కడంగా ఆ జీవుడు పశువు. అంటే ఏమి స్వామి వివేకానంద ఏం చెప్పండి, నాకు మోక్షం ఉంటాయా, నాకు మోక్షం వద్ద ఏమొద్దు. చివరికి అందరూ మోక్షానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కుక్క మోక్షానికి వెళ్లకుండా ఆగిపోయింది అనుకోండి, ఆ కుక్క అయినా మోక్షం అవడం కోసం ఈశ్వరుడు నన్ను పుట్టిస్తే మళ్ళీ పుడతాను అన్నాడు. అది మానవ జాతి మీద ఉన్నప్పుడు భౌతికానికి ఆధ్యాత్మికానికి తేడా చూడలేదు. అంటే తపస్సు శరీరంతో చేసే తపస్సు, మనస్సుతో చేసే తపస్సు, వాక్కుతో చేసే తపస్సు. కానీ మనుషులు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, సర్వసాధారణ గృహస్థాస్త్రంలో ఉన్న వాళ్ళు మాటలు చెబుతారు కానీ చేతలతో చేయలేరు. మాటలు చెబుతారు, ఆచరించలేకపోతున్నాను. ఎక్కడ జబ్బు ఉందండి, అంటే మందు నింగుతున్నాం, రోగం తగ్గటలేదు. అంటే ఆ రోగానికి తగిన మందు మనం వేసుకోవట్లేదన్నమాట. లేకపోతే ఎందుకు తగ్గదు రోగం? కారణం ఏంటి? రోగం ఎక్కడ ఉంది, జబ్బు ఎక్కడ ఉంది అంటే, మనం ఏ మాట అయితే నోటితో చెబుతున్నా ఆ మాట మీద మన హృదయంలో విశ్వాసం. తపస్సు ఆద్యం. ఆద్యం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆద్యం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, అంటే రుజువు. లౌకికులు ఏమనుకుంటారో చెప్పమంటారండి, మీరు మనసులో జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు ఏ సంతానం లేదు, పాడు లేదు, వీళ్ళు ఇటువంటి దేవుడి గురించి చెప్పుకుని టైం ఖర్చు పెట్టేస్తున్నారో వీళ్ళు అనుకుంటారు. లౌకిక మన ఎదుర్కొని అనుకుని చాలా అనుకుంటారు. కానీ భక్తులు ఏం చేస్తున్నాడు, తనకి ఏది శ్రేయస్సు చూసుకుంటున్నాడు వీడు, ఆడంత పాడైపోవాలండి. భక్తుడు తనకు ఏది శ్రేయస్సు చూస్తున్నాడు, చివరికి ఎవడ పాడే, ఏ భక్తుడైతే పాడైపోతాడని వాడు అనుకుంటున్నాడు, ఆడే పాడైపోతాడు చివరికి. ఇంకేత వాడి శ్రేయస్సు వాడు చూసుకోవట్లేదండి, వాడి శ్రేయస్సు వాడు వదిలేసి మనం పాడైపోతామేమో వాడు అనుకుంటాడు. భగవంతుడు చెప్పాడు, నా భక్తుడు నశించడం ఆయన హామీ ఇస్తున్నాడు మనకి, ఎందుకని కంగారు ఎందుకు, నా భక్తులు ఎవరో నశించడం చూస్తున్నాడు. అంటే ఈ లోపల మనం తొందరపడటానికి మనం తొందరపడాల్సిన పని లేదు. అహింస. అహింస అంటే ఏమండి? అహింస అంటే ఏంటి? హింస చేయకూడదు. హింస చేయకూడదు అంటే ఎవరికి మనం అపకారం చేయకూడదు, అంతే కదండి. భారతంలో ధర్మం అది చెప్పాడు, ఎదుటి వాడికి ఎవరికి నువ్వు అపకారం చేయకుండా జీవించడం అహింస. అయితే ఎదుటి వాడికి మనం అపకారం చేయమని అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి కూడా తన తను హింసించుకుంటున్నాడు. తను మిమ్మల్ని మీకు హింసించకపోతే మీకు దుఃఖం ఎందుకు వస్తాం? మీ మనస్సుని, మీ జీవుని మీరు బాగా హింస పెట్టేసుకుంటున్నారు. కారణం ఏంటి హింస పెట్టుకోవటం? మీలో ఉన్న నిజం మీకు తెలియక మీరు జీవుని హింస పెడతారు. మీలో ఉన్న నిజం కనుక మీకు తెలిస్తే ఈ జీవుడు బాధపడ్డం దుఃఖపడదు. మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవడం అంటే అది. మీలో ఉన్న జీవుడు యొక్క స్వరూపమైన పరబ్రహ్మను కనుక తెలిస్తే మీ జీవుడు దుఃఖం రాదు. మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవడం అంటే ఏంటంటే, మీ భావాలతోటి, మీ ఊహలతోటి, మీ తలంపులతోటి, మీ ఆదర్శాలతోటి, మీ ఆశయాలతోటి, మీ ఆకాంక్షలతోటి, మీ అభిరుచులతో ఇవన్నీ మూత కట్టుకుని, ఇవన్నీ పోగు చేసుకుని, దుఃఖాన్ని ఊహించుకుని మనసు, మీ మనసును బాధ పెట్టేసుకుంటారు. ఏ ప్రాణికి ఆ ప్రాణం, ఆ ప్రాణం హింస పెట్టేసుకుంటారు. కొంతమంది బెంగ పెట్టుకుని బెంగ పెట్టుకుని చిక్కుపోతూ ఉంటారు. లోపల ఎక్కువ ఏదైనా ఏ విషయం గురించి లోపల ఎక్కువ బెంగ ఉంటేయండి, అక్కడికి నిద్ర ఎక్కువ వస్తా ఉంటుంది, అలా పడుకుంటాను అంటే ఆ నిద్ర అవడం వల్ల బెంగ మర్చిపోవచ్చు అనుకుంటా ఉంటాడు. అది కూడా జీవుని హింస పెట్టుకోవటం పాప. ఆ జీవుడు లక్షణం అసమాన బెంగ పెట్టుకుని 4 రూపాయలు కూడా సంపాదన దృష్టికోవడం ఉండదని వాళ్ళకి బెంగ వచ్చేస్తున్నాం. ఈ లోకంలోనే 4 రూపాయలు సంపాదించుకోలేరు. పోనీ లోకంలో చచ్చిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏ మోక్షాన్ని వైకుంఠాన్ని కైలాసాన్ని పొందుతారంటే ఇంక సాధనం చేస్తాను బెంగతోటి వీడు. బెంగ పెట్టుకుని అలా మనస్సుడు కృషించిపోయి వాళ్ళు ఈశ్వరుని స్మరించరండి. వాళ్ళు ఈ లోకంలోనూ సుఖపడరు. పోనీ బెంగ పెట్టుకోవడంలో పరలోకంలో వాళ్ళకి ఏమైనా సుఖం ఉంటుందంటే పరలోకంలో సుఖం ఉంటుంది. ఎంత పిచ్చబడినారంటే మనసులో నేను ఒకసారి కనుకు వంచిన దగ్గర చూశానండి. ఆ వంతిన దగ్గర వచ్చాక వంతిన దగ్గర దగ్గరగా పరిగెత్తేస్తాడు ఆ మనసులో. వంతి గారు మీరేంటి సమయంగా పరిగెడుతున్నారంటే ఆయన వంతిని పడిపోతున్నాయి అనుకున్నాడు. దాని మీద కార్లు వెళ్తున్నాయండి, ఆ తణుకు వంతిని మీద కార్లు వెళ్తున్నాయండి. ఆ వంతిన దగ్గర వచ్చారు దగ్గర పరిగెట్టి ఉదరగట్టుకు వచ్చేసాడు అంటే ఏంటి మనసులోకి వంతిని పడిపోతుంది అనుకున్నాడు. ఈ ధనమైన ఆశ ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ ధనమైన ఆశ ఉన్న వాళ్ళని చూస్తే ఆ కొత్త కాగితాన్ని చూస్తే ఊరుతా ఉంటారు. కొంతమంది జిన్ అంటే ఇష్టం అనుకోండి, ఆ జిన్న తపాలా చూసేది వీడు ఊరుతా ఉంటారు. పదవి వస్తుందంటే వీడి దగ్గర డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తాడని ఒక ఇంకా నా తల మీద ఉండి ప్రీతి పొందింది మొత్తం ఇవన్నీ కూడా అజ్ఞానం ఎక్కడ చేస్తారు. ఇందులో ఇంకొక రహస్యం, మీరు ఫలితాన్ని ఆశించకుండా కనుక పని చేస్తుంటే ఆ ఫలితం రాకపోయినా పని చేసామన్న సంతృప్తి అయిన జీవితంలో మీరు జీవితాన్ని శోధించాలి, పరిశోధించాలి. జీవితం అంటే ఏంటి, శరీరంలో ఉన్నాం చెప్పి జీవితం అనుకోకండి. జీవుడు ఎవడో మారడు, శరీరం మారదు. కొన్ని 2 కార్లు మారాయి, 800 పాలకులు వరకు 1 కారు ఉంది, పాలకుల నుంచి అత్తగట్ల వరకు 1 కారు, 2 కార్లు మారాయి. నా శరీరం మారలేదు, కార్లు 2 కార్లు మారాయి. అదేవిధంగా జీవుడు కూడా శరీరాలను మారుస్తాడు కానీ ఆ జీవుడు మారదు. మీరు మెడ్రాస్లో పుడితే మెడ్రాస్లో ఉన్నాననుకుంటారు, మీకు శరీరం అక్కడ ఉంది కాబట్టి. ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నారు కదా. మీరు స్త్రీ శరీరంలో పుడితే మీరు స్త్రీని అనుకుంటారు, పురుషుడు శరీరంలో పుడితే పురుషుడు అనుకుంటారు. శరీరానికి స్త్రీ అని పురుషు అని భేదం ఉంది, కానీ జీవుడికి స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు. అయితే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే ఈ నువ్వు నాంశరా, నువ్వు నాలో వచ్చి కలవని చెబుతాను, మేము ప్రపంచంలో కలుస్తా ఉన్నాను. అహింస సత్యం, సత్యం అంటే ఈ లోకంలో సత్యంతో సమానమైనది ఏం లేదు. ఈ లోకంలో సత్యంతో సమానమైంది లేదు, ఇంకా దాన్ని మించింది ఎలా ఉంటుందండి అసలు. దేర్ ఇస్ నో రిలీజియన్ హైయర్ దాన్ ట్రూత్. సత్యానికంటే గొప్ప మతం లేదు, హిందూ మతం కానీ క్రైస్తవ మతం కానీ మహమ్మద్ ఏ మతం కూడా సత్యానికంటే గొప్పది ఏదీ కాదు. ఒక మనం చెబుతారు పూర్వం ఎవరికి తెలియదు నేనే కనిపెట్టాను అని గొంగ మాట, పూర్వం ఎవరికి తెలియదు నేనే వచ్చి చెప్పేస్తున్నాను మీకు అని ఈ మాట ఎవరి మాట, ఈ మాటలు నమ్మకం ఏమి గొంగ మాట, మిమ్మల్ని మోసం చేసే మాటలు. ఒక విషయం మీరు జ్ఞాపకం, మీ తెలివిని కానీ మీ ప్రతిభని కానీ విడిచిపెట్టదు. మీ తెలివిని విడిచిపెట్టేశారా, మీ ప్రతిభను విడిచిపెట్టేశారా, అప్పుడు ఏది మంచి ఏది చెడ్డ మీకు తెలియదు. మీ కనుక తెలివి ఉంటే ఏది మంచిదో తెలుస్తా ఉంటుంది, ఏది చెడ్డదో తెలుస్తా ఉంటుంది, ఏది నిజమో తెలుస్తుంది, ఏది నిజం కాదో తెలుస్తుంది, ఏది సత్యమో తెలుస్తుంది, ఏది అసత్యమో తెలుస్తుంది. అంచేది మీ తెలివి మీదకి ఎప్పుడూ విడిచిపెట్టద్దు. తెలివి విడిచిపెట్టద్దు, జ్ఞానాన్ని విడిచిపెట్టద్దు, ప్రతిభను విడిచిపెట్టద్దు, బుద్ధిని విడిచిపెట్టద్దు. ఇప్పుడు నేను చెప్పినవాడు ఎవరు చెప్పినవాడు మీ తెలివిని ఎన్నడూ మీరు విడిచిపెట్టద్దు. ఎందుకంటే మీ తెలివిని విడిచిపెట్టేస్తే మనం పశువులతో సమానం, బుద్ధి లేని వాళ్ళు అయిపోతాం. ఇంగ్లీష్ లో బుద్ధిని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఇంటెలిజెన్స్ అంటారు. ఆ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం. అది రేపు చూస్తున్నాడు స్వామి, శరీరం కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అంటే ఇది ఆత్మ గొప్పది అంటే ఆత్మను తెలుసుకున్నవాడు జ్ఞానం అవుతున్నాడు కాబట్టి. ఇంకే శరీరం కంటే లోతుగా ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల కంటే లోతుగా మనస్సు ఉంది, మనస్సు కంటే లోతుగా బుద్ధి ఉంది. అంటే బుద్ధి మంచిదే, బుద్ధి నిదానంగా ఉంటుంది మంచిదే, బుద్ధిని విడిచిపెట్టకూడదు, జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు. అంటే అక్కడ మనకి ముఖ్యమైన పాయింట్ ఏమి, బుద్ధిని పవిత్రం చేసుకోవాలి, బుద్ధిలో వంకరలో ఉండకూడదు, బుద్ధి నిదానంగా ఉంచుకోవాలి. బుద్ధి కంటే ఆత్మ గొప్ప, ఆత్మ గొప్ప కంటే ఆత్మను తెలుసుకున్నవాడు జ్ఞానం అవుతున్నాడు కాబట్టి. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు చాలా మంది ధనవంతుల్లో మంచి వాళ్ళు తక్కువ ఉంటారు, చెడ్డవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ పేటాటలు ఆడేవాళ్ళు, మామూలు ఈ సారాలు తాగేవాళ్ళు ఎక్కువ, ఈ సినిమాలు చూసేవాళ్ళు, ఈ బాబుది ఆ బాబుది ఎక్కువ, ఈ సిగరెట్లు కాదు ఏ బాబుతో అని జనరల్ గా ఎక్కువ ధనం వాళ్ళు వచ్చే రోగాలు. వీడి ధనం ఏం చేస్తాను, వీడిని పాడు చేస్తాను. అంటే వీడి ధనం వీడికి ఏది పోజెస్ పెడతానే పాపం పోజెస్ పెడతాను. ధనం చెడ్డదండి అన్నాను, ధనం చెడ్డదని నేను ఎంతకంటే అన్నా. నువ్వు ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, నీ శరీరం ఉంది రైతు, నీ శరీరాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, నీకు మనస్సు ఉంది నీ మనస్సును ఎలా ఉపయోగిస్తున్నావు. వంకాయలు బీరకాయలు కోసుకోమని కత్తిపెట్టి కానీ కత్తిపెట్టి పీకులు కోసుకున్నాను, అది పీకులు కోయమా. ధనం అవసరం, ధనం ఎంతవరకు అవసరం, నీ దేహాన్ని నిలబెట్టుకోవడం కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు వద్దు ధనం ఉంటుంది. ధనాన్ని నేను విమర్శించను. అర్జునుడిని అర్జును అనుకున్న ఒక చోట ధనంజయ 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 అన్నాడు అనుకోసారి అర్జున్. ధనంజయ అంటే ధనాన్ని జయించాడు, ధనాన్ని జయించడం అంటే ఏంటి, డబ్బు సంపాదించాడు కాదు, ధనం మీద నీకున్న ప్రీతిని పోగొట్టుకున్న అర్జున. ఈ గృహస్థాస్యంలో ఉన్నవాడు ధనంతా సుఖం పట్ల, ఈ కాంచినా సుఖం పట్ల ఆసక్తి పోదు రమణ గారు అన్నారు అన్నమాట. అంటే ధనం అవసరం, దాన్ని ఉపయోగించుకోవడం తెలుసున్నారు, దాన్ని ఉపయోగించుకోవడం మీకు తెలియకపోతే మీ నాశనం అన్నది కోరుతున్నాం. నికృష్టమైన జన్మలు వస్తాయి, ఈ జన్మతో రాగుతుందా, ఈ శరీరంతో రాగుతుందా, నీచమైన నీచమైన యోనుల్లోకి, శుభ్రమైన యోనుల్లోకి, ఆ సహ్యమైన యోనుల్లోకి నేను విసిరి వేస్తున్నాను జీవులు అన్నాడు వాసు. జీవుడు స్వతంత్రుడు కాదు, జీవుడు అస్వతంత్రుడు. ఏం లేకుండా జీవించవద్దు. నేను ఏం లేదు మెజరబుల్ లైఫ్. అందుకు క్వాలిటీ ఆఫ్ యువర్ ఎయిమ్ విల్ డిపెండ్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, లక్ష్యం లేని జీవితం పనికిరాదు. ఎవరికైతే జీవితంలో లక్ష్యం లేదో వాడు తప్పనిసరిగా తప్పు చేస్తాడు. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, వెనక ఎవడో పుస్తకం రాసి పని తిరిగి చూపించాడు, మన అలా చూస్తున్నాడు. కానీ అందులో ఎక్కడైనా తప్పులు ఉన్నాయంటే అని వాటిని రాసినాడు పుస్తకం. తప్పులు కదా, ఉప్పులు ఎక్కడైనా కనిపిస్తాయని చూస్తున్నాడు. అన్నీ అన్ని తప్పులే. రెండో ప్రపంచ యుద్ధం ఇట్లా వాళ్ళు వచ్చింది. అబద్ధం చెప్పేటప్పుడు మీరు జరవకండి. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే లోకం గుడ్డిది కాబట్టి నమ్ముతున్నాడు. అంటే ధైర్యంగా నువ్వు అబద్ధం ఒకసారి కాదు 10 సార్లు చెప్పి లోకం గుడ్డిది కాబట్టి నమ్ముతున్నాడు. ఎట్లా చెప్పిన సిద్ధాంతం, కృష్ణుడు చెప్పింది కదా. ఎట్లా సిద్ధాంతం, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే అది నిజమైపోతున్నాడు. అంటే మనకేంటి, మనకి మన స్నేహం చేసి అని చెప్పి లోకంతో స్నేహం చేస్తున్నాం కాబట్టి ఆ లోకానికి సంబంధించినటువంటి అది అబద్ధం అయినప్పటికీ నిజంగానే మనకు కనిపిస్తుంది. ఇంకో చిన్న రహస్యం ఉండాలి. మన కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం ఎంతకాలం అయితే మనకు నిజంగా కనిపిస్తుందో అంతకాలం మన మనస్సు ఎంత ప్రయత్నం చేసినా లోపల కలిపి బయటకు వచ్చేస్తాం. ఒకసారి రమణస్వామి గారిని ఎవరు అడిగారు, కానీ నా మనస్సు కుదిరిగా లేదు, నిలబట్టం. భగవాన్ అన్నారండి, మీ మనస్సు ఏమో నిలబట్టం లేదు, అత్మానం కదులుతుంది, మా మనస్సు ఏమో కదలం అంటే కదలటలేదు అన్నారు. అంటే దానికి అర్థం ఏంటండి, ఈ ప్రపంచం మీకు నిజంగా కనిపిస్తుంది కాదు, మీరు ఎంత సాధన చేస్తున్నప్పుడు బయటకు వెళ్ళకపోతాం అంటున్నాను. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాను స్వామి, అహింస సత్యం అక్రోధ, క్రోధం లేకుండా ఉండదు. క్రోధం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మనందరం క్రోధం లేకుండా ఉన్నాం కదండి. అయితే అందరం మనం అందరం పెద్ద మనుషులేనండి. ఈ క్రోధం ఇప్పుడు రాదండి. మనకి ఎవడైనా కొంచెం అపకారం చేస్తే అప్పుడు వస్తుంది. మనకి ఎవడైనా కొంచెం అపకారం చేశాడనుకోండి అప్పుడు కోపం వచ్చాడు. మనం ఎవడైనా విమర్శించాడనుకోండి అప్పుడు కోపం వచ్చాడు. అంటే ఏంటి, ఎవడన్నా విమర్శించినా నీకు, ఎవడైనా నీకు అపకారం చేసినా, ఎవడైనా నేను నష్టపెట్టినా అప్పుడు నీ మనస్సులో వికారం పుట్టకుండా ఉంటే అది అక్రోధం. అంటే క్రోధం లేకుండా ఉండటం అంటే అదే. ఎదుటివాడు మనం హింసించినప్పటికీ మన మనస్సులో వికారం పుట్టకుండా ఉంటే అది క్రోధం.
కౌశల్య రాముని కన్నా తల్లి, రాముడు కౌశల్య కడుపుని పుట్టాడు. ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు అందరూ అలా అనుకుంటారు కదా. కానీ నేనేమంటున్నానంటే అది అదృష్టవంతురాలా, నాకు అలా అనిపిస్తుంది బయట. నా మాత్రం నమ్మను, కళ్ళ తుడి చూసేది ప్రతిదీ నిజం అనుకోకండి. మీరు లోపల అంతర్దృష్టి నేర్చుకోండి. బహిర్ముఖ దృష్టి ఎంతకాలం చూసినా పశు దృష్టి ఎందుకు, మన దృష్టిని అంతర్ముఖం పెట్టి చూసుకోవాలి. కౌశల్య రాముడిని కన్నది కాబట్టి అదృష్టం కాదు. కానీ నాకు కౌశల్య బట్టి బాధలే జ్ఞాపకం. మీరందరూ ఏమనుకుంటున్నారు ఇక్కడ కూర్చున్నారందరూ, మాకు ఎన్ని బాధలు పెట్టాడో భగవంతుడు. కానీ భగవంతుని కన్నా తల్లి మాట ఏమిటి. కౌశల్యదేవికి చిన్నప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయారు. అందులో తండ్రి పోతే అంత పర్వాలేదు, కానీ తల్లి పోతే ఆ బాధ భరించడం చాలా కష్టం. పోయిన అయిపోయినండి, తల్లిదండ్రులు పోయారు. ఏదో ప్రతివాడు పుట్టినవాడు ప్రతివాడు మరణిస్తున్నాడు కదా, తల్లిదండ్రులు పోయారు. ఈ దశరథుడు ఏం చేసేవాడు అంటే కౌశల్యం అంత ప్రేమగా చూసేవాడు కదా, కైకిని బాగా ప్రేమగా చూసేవాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాగ లేదని కొన్ని భర్త వల్ల ఏమో సుఖం పొందిందంటే ఎంతసేపు దశరథుడి కైక అంటే ఇష్టం కానీ కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటుందని. రాముడి జ్ఞాని కానీ దశరథుడి జ్ఞాని కాదు. చక్రవర్తి అవుతాను, చక్రవర్తి అని లోపల అజ్ఞానం ఉంది కదండి. అంటే ఈ దశరథుడు ఏం చేసేవాడు అండి, కౌశల్యం కొంచెం తక్కువగా చూసేవాడు, కైకిని ఎక్కువగా చూసేవాడు. అంటే భర్త ప్రేమ కూడా వాడు పెద్ద పొందలేదనుక. ఎవరండి కౌశల్యం? తల్లిదండ్రుల ప్రేమ లేదండి. కొన్ని భర్త ప్రేమ ఉందంటే భర్త ప్రేమ లేదు. కొన్ని కొడుకు ఏదో పుట్టాడు, బుద్ధిమంతుడు పుట్టాడు, మంచివాడు పుట్టాడు, కొన్ని చూసుకుని ఏదో 4 రోజులు కాలక్షేపం చేద్దామంటే అడిగి పంపించారు. ఇంకేం సుఖపడని చెప్పండి కౌశల్యం. నిజం రాముడి తల్లి మాట నిజం. కానీ మీరు లోపలికి ఎందుకు చూడరు, అంతర్ముఖ దృష్టి రావాలి. అది శాస్త్రాన్ని బాగా పరిశోధిస్తే, పెద్దలకు సేవ చేస్తే జ్ఞానం కలుగుతుంది. అసలు నువ్వు పుట్టిన ఊళ్ళో కనుక సత్పురుషులు లేకపోతే ఊరిని ఖాళీ చేసి బయటకు పొమ్మన్నాడు ఆ శంకరాచార్య. ఆ మందలో కలిసిపోవడం కంటే ఊరిని ఖాళీ చేసి మనం కొన్ని పడితే ఆ జన్మకే బాధలు పడతాడు. ఈ జనంతో కలిస్తే కోట్లాది జన్మలు వీడు నరకంలో పడవలసింది. అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి రపైషు. త్యాగ అంటే సన్యాసం అని కూడా చెప్పవచ్చు. అంటే సన్యాసులు త్యాగం ఎందుకంటారు, వాళ్ళకి భోగాలు వదిలేశారు కదా. అంటే ఇప్పుడు సన్యాసులు ఏదో వదలలేదు అనుకోండి, మరి సెంట్లు కూడా రాస్తున్నారు ఇప్పుడు సన్యాసులు. ఇటువంటి వాళ్ళని కృష్ణుడు ఏమన్నంటే డంబాచార్యులు కపటాచార్యులు అంటారు. అక్కడ త్యాగం అంటే ఏమిటంటే అంటే భోగాలను విడిచిపెట్టడమే త్యాగం. భోగ జీవితాన్ని విడిచిపెట్టడమే త్యాగం. భోగి తప్పనిసరిగా రోగి అవుతాడండి. ఎప్పుడు మీకు డబ్బు ఉంది కదా అని భోగాలు అనిపించడం ప్రారంభించండి, ఎప్పటికైనా మీకు రోగి అవుతారు. భోగం ఎక్కడ తీసుకొస్తున్నా, రోగాన్ని తీసుకొస్తాం. గౌతమ బుద్ధి అన్నాడు, 3 పూట్లో తినేవాడు రోగట్టండి, 2 పూట్లో తినేవాడు భోగట్టండి, 1 పూట తినేవాడు యోగట్టండి. అంటే త్యాగం అంటే ఏమిటండి, మీలో ఏదైతే మీకు ఇష్టాలు ఉండకానికి సంబంధించిన ఇష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టాలు విడిచిపెట్టుకోవడం త్యాగం. అంటే మీకు ఏదైతే ప్రియమో, మీకు ఏదైతే భోగమో దాన్ని విడిచిపెట్టడం త్యాగం. అంటే ఇప్పుడు కాశీ వాళ్ళు గైలు వాళ్ళు మీకు ఇష్టమైన వస్తువు విడిచిపెట్టేమంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇష్టమైన వస్తువు కాకరకాయ విడిచిపెడతారండి. అది ఇష్టమైన వస్తువు విడిచిపెడతారు అన్నాడు కాశీలో. వీళ్ళు ఏం చేస్తారు, ఇష్టం లేని వస్తువు విడిచిపెట్టేస్తారు. అది ఎలాగైతే కదా మనం, మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకొని మీరు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీ మనసులో మీ మనసుకి శాంతిగా ఉంటాడో వాడే నిజమైనటువంటి జీవితం. మీ మనసు ఎంత గొడవగా ఉండనివ్వండి, ఎవడైనా ఒక ఒకటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మీరు శాంతి వస్తే ఆ మనిషిలో ఏదో విశేషం ఉన్నట్టు, ఏదో ఒక విభూతి ఉన్నట్టు. ఇప్పుడు నాలో శాంతి ఉంటే మీకు అందరికీ నేను పంచిపెట్టగలను, నాలో శాంతి లేనప్పుడు మీకేం పంచిపెట్టగలను. ఈ శాంతి అనేది హృదయానికి సంబంధించింది. ఎప్పుడు కూడా మనస్సులో భక్తి ఉండాలి, హృదయంలో జ్ఞానం ఉండాలి. శరీరంతో పనిచేయాలి, మనస్సులో భక్తి ఉండాలి, హృదయంలో జ్ఞానం ఉండాలి. ఈ రకంగా ఉంటే కూడా సమగ్రంగా బ్యాలెన్స్ గా నడుస్తాడని ఏం తేడా లేకుండా అలా పట్టాల మీద రైలు వెళ్ళినట్టు వాడు ప్రాణం పోయే వరకు బ్యాలెన్స్ గా ఉంటుంది. విషయాన్ని స్మరిస్తున్నందుకు కానీ మీకు శాంతి రాదు, భగవంతుని స్మరిస్తే శాంతి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, విషయాన్ని స్మరిస్తున్నాం, భోగాలను స్మరిస్తున్నాం, లోకాన్ని స్మరిస్తున్నాం, శాంతి రావాలని కోరుకుంటున్నాం, శాంతి రాదు అశాంతి వస్తుంది. లోకంలో ఉన్నది అశాంతి శాంతి లేదు. శాంతి ఎక్కడుంది, ఈశ్వరుడు దగ్గర. ఇప్పుడు రమణస్వామి ఉన్నారు అనుకోండి, రమణస్వామి దగ్గరికి వెళ్ళి అలా ప్రశాంతంగా కూర్చుంటే అలా ఆయన అడుగుదామని ప్రశ్న కూడా మర్చిపోవరట్నాడు. నేను పెద్ద పూలు వచ్చింది అనుకోండి, పెద్ద పూలు వచ్చినా సరే దాని పాపం కూడా పోయింది వెనక. ఒక ఊళ్ళో పెద్ద పూలు వస్తూ షావుకారు గారు అన్నారు, నేను కింద అడుగుకుంటాను మీరు అందరూ పైన అడుగుకున్నాను. అంటే ఈ షావుకారు గారు ఉద్దేశించి పై అనుకోని తినేస్తున్నాయి, ఇది పర్వాలేదు. అదే తెలివేరుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రమణస్వామి దగ్గర పూలు వచ్చింది అనుకోండి, ఆయన రైలు దయచేసి కూర్చొని వాడు తమ్ముడు అధికారం చేసి ఉండి ఆశ్రమే పెత్తనం చేసి ఉండి రమణస్వామి తమ్ముడు. ఒకసారి పులిని చూసి ఆ పులి ఎలా ఉండలేదని పాపం చూసేది కంగారు పడి పరిగెట్టుకొస్తున్నాడు. స్వామి చూశారు పులి దగ్గరికి ఉంటారు. రమణస్వామి అన్నారు, ఏడు ఆశ్రమ అధికారి ఆడు మంత్రి చేస్తున్నాడు, మరి ఆ మంత్రి అని నీకు తెలియదు ఏంటి అన్నారు. అంటే ఏమిటంటే జ్ఞానికి ఏమి లేదు, జ్ఞాని అంతటా ఉన్నది ఒకటి ఆత్మ. తనలో ఉన్న వస్తువునే పులిలోనూ చూస్తాడు, పాములోనూ చూస్తాడు, గోవులో చూస్తాడు, గేదెలో చూస్తాడు. అన్నింటిలోనూ తనలో ఉన్న వస్తువుని చూస్తాడు. తనకంటే భిన్నంగా జ్ఞానికి ఏ వస్తువు కనపడదు. దిస్ ఈజ్ బాడీ లెస్, మైండ్ లెస్ అండ్ వరల్డ్ లెస్. జ్ఞానికి దేహం లేదు, మనస్సు లేదు, ప్రపంచం లేదు. తనకంటే వేడిగా వస్తువు కనిపిస్తే వాడికి భయం పుడుతుంది, తనకంటే వేడిగా వస్తువు కనిపించినప్పుడు దానికి భయం ఉంటుందండి. దాన్ని నేను చూసిన ఎప్పుడైనా భయపడతానండి. జ్ఞాని ఉన్నది ఒకటే వస్తువు చూస్తుంటే వాడికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, భయం ఎక్కడి నుంచి వస్తుంది. ఫియర్, వాట్ ఫియర్, హోమ్ టు ఫియర్. తనకంటే వేడిగా వస్తువు కనిపిస్తే వాడికి భయం పుడుతుంది, తనకంటే వేడిగా వస్తువు కనిపించినప్పుడు దానికి భయం ఉంటుందండి. ఎవరు పుట్టారు అందరు, నేను పుట్టాను, నేను పుట్టాను, వీడు పుట్టాడు అంటే వీడి శరీరం పుట్టింది. ఇప్పుడు మీ కడుపును పుట్టిన పిల్లలు అండి, మీరు ఏమనుకుంటారంటే వాళ్ళ గురించి అండి, వాళ్ళు మన పిల్లలు మనం పుట్టారు అనుకుంటున్నారు కానండి, ఆ శరీరాలు మీ పిల్లలు కానీ లోపల జీవులు మీ వాళ్ళు కాదండి. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇంట్లో పడ్డారండి. ఆ జీవుని మీరు ఇవ్వలేదండి, శరీరాన్ని ఇచ్చారు. అయితే జీవుడు ఎలా వచ్చాడు, ఆ కర్మను బట్టి ఆడొచ్చాడండి. ఆడి కర్మ, ఆ జీవుడికి కర్మను బట్టి ఆడు శరీరం కావాలి కాబట్టి మీ కడుపులో ఆడి శరీరం తయారు చేసుకున్నాడండి. మీ పిల్లలంటే దేహాలు మీరు ఇచ్చారు కానండి, ఆ దేహం లోపల జీవుని మీరు ఇవ్వలేదు. అంచేది ఒకే తల్లి కడుపు నలుగురు పుడితే నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు చూడండి. ఈ కర్మను బట్టి జీవులు వచ్చాడు. ఏమిటి రహస్యం, అందరిలోనూ ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు, అందరు నేను తిప్పుతున్నాను ఈశ్వరుడు చెబుతున్నాడు, మనస్సేమో శరీరాన్ని తిప్పుతాను, మనస్సు నేను తిప్పుతున్నాను. అంటే వీడు చేసిన కర్మను బట్టి ఏ కాలంలో ఏ దేశంలో ఏ జన్మలో వీడికి ఏ బుద్ధి పుట్టించాలో ఆ బుద్ధిని లోపల ఉండి వీడి కర్మను బట్టి బుద్ధిని పుట్టిస్తాడని వాడు. ఆ బుద్ధిని పుట్టించేవాడు ఈశ్వరుడే పుట్టిస్తాడు, కానీ ఎలా పుట్టిస్తాడో కర్మను బట్టి పుట్టిస్తాడు. యోగం అనుభవించవలసినటువంటి యోగం మీకు ఉంటే సరిగ్గా మీకు ఆ టైం వచ్చేటప్పటికి మీకు ఆ బుద్ధిని ఈశ్వరుడు లోపల పుట్టిస్తాడు. అంటే మీ కర్మను బట్టి ఆ బుద్ధి మీకు ఈశ్వరుడు పుట్టిస్తున్నాడు, కానీ మీ మీద ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఈశ్వరుడు సాక్షి మాట. మీరు మరీ మరీ జ్ఞాపకించుకోవాల్సిన విషయం అండి, పరమేశ్వరుడు యొక్క పాదాలను ఎప్పుడు విడిచిపెట్టదు, పరమేశ్వరుడు యొక్క పాదాలనే ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. మీరు పూర్వజన్మంలో సంపాదించిన విద్యలు అనేది ఇప్పుడు మీరు ఎంత కష్టపడి విద్యను సంపాదిస్తే అన్ని విద్యలు కూడా మీకు మళ్ళీ పరజన్మకు వచ్చి జన్మకి జన్మకు వచ్చాం. విద్యలు ఎక్కడ మీరు సంపాదించి లేని పోరాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇమోషన్ కాదు, ఎక్స్ప్రెషన్ కాదు. చేస్తుందో చెబుతున్నా మీరు ఏం అనుకోవద్దు, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం వల్ల మీకు ఫలితం రాకపోవచ్చు, చేసిన ప్రయత్నం మటుకు ఊరికైపోవాలి, అది జ్ఞాపకం. ఇది మీరు మంత్రం చెప్పినట్టు చెప్పింది స్వామి వాసుదేవ స్వామి చెప్పింది, త్యాగ శాంతి అపైషణం. శాంతి అపైషణం, అపైషణం అంటే ఏంటండి, కుండాలు వెతకుండా ఉంటాయి, ఎదుటి వాళ్ళు ఉన్న తప్పులు వెతకుండా ఉంటాం. కొంతమంది ఏం చెప్పు, ఎదుటి వాళ్ళు ఉన్న తప్పులు వెతుకుతూ ఉంటాం అంటే రంధ్రాన్ని వచ్చింది. ఎదురు మనుషులు తప్పులు ఉన్నా కానీ ఆ తప్పులు మనం చెప్పకూడదు. ఒకరు తప్పులు ఉంటే ఆడే నష్టపోతాడు, మీకెందుకండి, మీరెందుకు చెప్పుకోవాలండి. అంటే అది ఏమిటండి, దీనికి కారణం ఏంటండి,
మన మనస్సు బహిర్ముఖం వాడు తప్పులు కనిపిస్తున్నాయి, మన మనస్సు అంతర్ముఖం అయితే మన తప్పులు కనిపిస్తాయి. అంటే నా తప్పులు ఏంటో తెలుసుకుని నేను పోగొట్టుకుంటే నేను బాగుపడతాను, కానీ ఇది తప్పులు ఉన్నాయని రోజు నేను వెతుకుతా అంటే నాకు కలిసి వచ్చేది ఏంటి? నాకు కలిసి రాదు, కానీ దానివల్ల నా కాలం ఖర్చు అవుతుంది, శ్రమ ఖర్చు అవుతుంది. ఇన్ని తప్పుల గురించి నా కాలాన్ని నా శ్రమని నడవద్దు, నా డబ్బును ఖర్చు పెట్టుకోవాల్సిన పని ఏంటి నాకు? ఇప్పుడు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బుద్ధి పోతే మళ్ళీ బుద్ధి రాదు. అంటే అక్కడ రెండు అధ్యాయంలో భగవంతుడు చూస్తాడు, బుద్ధి నాశనం అయిపోతే మనిషి పూర్తిగా నాశనం అయిపోయినట్టు. వాళ్ళు విశాఖపట్నం హాస్పిటల్కి గంటవలసినండి, ఎవడ స్వభావాన్ని ఎవడు విడిచిపెట్టి నేను చెబుతాను, కానీ నా స్వభావం నేను విడిచిపెట్టి నీ స్వభావం మీరు విడిచిపెట్టి వెనక స్నానం చేస్తాడు ఒక ఋషి, స్నానం చేస్తాడు అక్కడ తేలొచ్చి వాడిని కుట్టిందట, ప్రవాహంలో కొట్టుకొస్తూ వాడిని కుట్టిందట. ఆయన ఏం చేసేటట్టు తేలి మళ్ళీ నీటి వదిలేశాడు, మళ్ళీ వచ్చి కుట్టిందట, మళ్ళీ వదిలేసేట మళ్ళీ వచ్చి కుట్టిందట. ఈ స్వామి గారు మనకేం అపకారం చేయట్లేదు అంటున్నాడు, ఆయన కుట్టడం ఎందుకంటే అనుకోడు కుట్టేస్తున్నాడు, ఈయన రక్షిస్తున్నాడు ఆయన కుట్టేస్తున్నాడు. మనం ఏమో కృష్ణ స్వామి గారు అదేంటండి, దాన్ని సార్లు కొడతాం దాన్ని చంపిరద్దు దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు స్వామి గారు అన్నట్టుంది. కుట్టడం అనేది ఆయన స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు రక్షించడం అనే స్వభావం ఎందుకు విడిచిపెట్టాలన్నారు. అని మీరు ఏమనుకోవద్దు, చెడ్డవాడు మంచివాడు అవ్వడం కష్టం, మంచివాడు చెడ్డవాడు అవ్వడం కష్టం, పుట్టుకుతో రావాలి. త్యాగ అపైషణం దయ భూతముల పట్ల దయ కలిగి ఉండాలి. మనకు ప్యాషన్ ఉంది కానీ కంపాషన్ లేదు, మనకు కోరిక ఉంది కానీ దయ లేదు. ఏ హృదయం అయితే దయ ఉందో ఆ హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుడి యొక్క నివాసం ఎక్కడ ఉంటుంది? దయ గల హృదయంలోనే భగవంతుడి యొక్క నిలవ. మనకు దయ అనేది లేదనుకోండి, ఆ దయ తెచ్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. అలోలత్వం, అలోలత్వం అంటే ఏంటి? విషయాలు కనిపించినప్పటికీ మన మనస్సుకి వికారం రాకూడదు, ఇంద్రియాలకు వికారం రాకూడదు. అంటే భోగాలు మన ఎదురుగుండా ఉన్నప్పటికీ మన మనస్సులో వికారం పుట్టకూడదు, మన చిత్తంలో చలనం రాదు. గుడ్డ ఎలా వచ్చిందండి? పత్తిని బట్టి మైసూర్ పాకం ఎలా చేస్తారు? ఏ శనగ పిండితో పంచదార తోటి మైసూర్ పాకం. అదే మనస్సు ఎలా తయారైంది? మనస్సు ఎలా తయారైందంటే మనం తినే అన్నాన్ని బట్టి మనస్సు తయారు, మనం తిన్న అన్నాన్ని బట్టి మనస్సు తయారైంది. అంటే మనం తినే ఆహారంలో కనుక జాగ్రత్తగా లేకపోతే ఈ మైండ్ పాడవుతుంది. మైండ్ ఇది మీద పప్పు తర్వాత ఇంపార్టెంట్. ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత శ్మశానంలో కాల్ చేసిన తర్వాత జీవుడు ఏం చేస్తా? అన్నంలో కలుస్తాడండి, డైరెక్ట్ గా వచ్చాడండి మీ ఇంటికి, మనం డైరెక్ట్ గా రాడండి, అన్నంలో కలుస్తాడు. అన్నం ఏం చేస్తాడండి? ఎవరి కడుపునైతే ఈశ్వరుడి జీవుని పెట్టాలనుకున్న ఆ పురుషుడు తింటాడు, ఆడవాళ్ళు తింటారు, మగవాళ్ళు తింటారు. ఆ పురుషుడు తిన్న అన్నం ఏమవుతుందండి? వీర్యం కింద తయారవు. ఆ వీర్యంలో ఉంటాడు ఎంత కర్మ చూడండి. పురుషుడు వీర్యంలో కొంతకాలం ఉన్నాక అప్పుడు మళ్ళీ స్త్రీ గర్భంలో దుడ్డు వస్తాడు. అప్పుడు స్త్రీ గర్భంలో వీడు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు ముక్కు నూరు ఇవన్నీ తయారు చేసుకుంటాడు. ఏమండి వీడు ఏం చేస్తాడండి? ఈ తల్లి ఏమనుకుంటుందంటే నేనే అన్నం తింటున్నాను అనుకుంటుంది, కానీ కడుపుతో ఉండదు, తల్లి తిని అన్నం అంటే ఆడు తింటా ఉంటాడు. వాడు మామూలుగా వాడి కర్మను బట్టి ఆ 9 మాసాలు 10 మాసాలు అయిన తర్వాత వాడి శరీరాన్ని తొడుక్కుని, వాడి శరీరం ఎందుకు తొడుక్కున్నాడు? మనమంతరించడం కోసం, వాడు కొడుకు నెరవేర్చు కోసం వాడు సృష్టిలు కడుతున్నాడు. ఇదంతా ప్రాసెస్. రమణస్వామి గారు మాట చెప్పారండి, నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమం, నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమం. భూతే శలవల్ మార్ధవం అంటే మృదుత్వం. కొంతమంది కఠినంగా మాట్లాడుతారు, ఒకళ్ళు మాట్లాడుతుంటే ఎంత స్వీట్ గా ఉంటుంది అండి, ఒకళ్ళు మాట్లాడుతుంటే లడ్డు నోట్లు వేసుకున్నట్టు స్వీట్ గా ఉంటుంది. యుక్తంగా మాట్లాడతారండి, ఎతోగా మాట్లాడతారు. ఆ భావాలకి ఎంతవరకు మాట్లాడారో అంతవరకు మాట్లాడతారు, కానీ తక్కువ మాట్లాడారో ఎక్కువ మాట్లాడతారు. మార్ధం ఈ సిగ్గు సిగ్గుపడాలని చెబుతున్నాడు భగవంతుడు. ఏం చేసి సిగ్గుపడాలని చెబుతున్నాడు? చెడ్డ కార్యాలు చేయడానికి సిగ్గుపడు, చెడ్డ ఆలోచనలు ఆలోచించడానికి సిగ్గుపడు, చెడ్డ విషయాలు చూడటానికి సిగ్గుపడు, చెడ్డ విషయాలు వింటానికి సిగ్గుపడు, చెడ్డ విషయాలు మాట్లాడటానికి సిగ్గుపడు. సిగ్గుపడు, చెడ్డ చేయడానికి సిగ్గుపడు. నువ్వు మంచి అనుకున్న దానికి చేయడానికి నువ్వు సిగ్గుపడక్కర్లేదు, నువ్వేం పిరిగితనం పడక్కర్లేదు అని భగవంతుడు వాసుదేవ స్వామి స్వామి వారు చెబుతున్నారు. అచాపలు అంటే ఏంటండి? చెప్పడత్వం లేకుండా ఉండమన్నాడు. నీకు పనికొచ్చి పని చేయండి, పనికిరాని పనులు మానేయనట్టున్నాడు. పనికిరాని పనులు చేసేవాళ్ళు ఎవరట్టండి? మనసులో చెప్పడత్వం ఉన్నవాళ్ళు. ఆత్మ విచారణ చేయమంటే ఆత్మ విచారణ మానేసి, శాస్త్ర విచారణ మానేసి, లోక విచారణ చేస్తున్నారు. అంటే నీ చెప్పడత్వంతో పనులు మీరు మానే. కొంతమంది వాళ్ళు నడిచి వెళ్ళిపోతారు, కానీ దిక్కులు చూడరండి. మనసులో చెప్పడత్వం దిక్కులు ఎక్కువ చూస్తాడు. మనసులో ఉన్న చెప్పడత్వం వల్ల అనవసరం పనులు చేయకండి. మీరు ఏ ఇంద్రియం కూడా కలపొద్దు. అసలు అవసరం లేనప్పుడు ఇంద్రియాలను ఉపయోగించుకోండి, అవసరం లేనప్పుడు దాన్ని ఉపయోగించండి. తేజ, తేజస్సు, ప్రకాశం, ఇంటెలిజెన్స్. ఒక మనిషి గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడంటే ప్రతిభే దానికి కారణం. ఇప్పుడు చదువు పెరుగుతుంది కానండి, చదువుతో పాటు డెకరేషన్ పెరుగుతుంది కానీ ఇంటెలిజెన్స్ పెరగటం. లోషన్ ఇంగ్లీష్ లో రచయిత ఉంది, ఆయన ఏమన్నాడంటే ఇంగ్లీష్ లో ఆయన ఏమన్నాడంటే, తెలుసున్న వాళ్ళు అండి ఎవరో మాట్లాడరు, మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు. రమణస్వామి లాగా మౌనంగా ఉండి కూడా మీకు శక్తిని ఇవ్వలేము కాబట్టి మేము మీకు మాటలు చెప్పవలసి వస్తాను. నా హృదయం కనుక పరమ పవిత్రమైన హృదయం కనుక అయితే నా మాటలతో పని లేకుండా ఈ శక్తి మీ అందరి మీద పనిచేస్తుంది. ఆర్థికంగా సామాజికంగా మీరందరూ అభివృద్ధిలోకి వెళ్ళాలని నేను హృదయపూర్వకంగా మీకోసం తపస్సు చేస్తే మీరందరూ బాగుపడతారు. అంటే మాటల్లో ఏమి లేదు, సౌందర్యం అంతా హృదయంలో ఉంది, మనస్సులో ఉంది. తేజ క్షమా, క్షమ అంటే ఓర్పు, క్షమ అంటే శాంతి, ఓర్పు. ఒక మనిషి యొక్క గొప్పతనం ఓర్పుని బట్టి చెప్పాలి, ఓర్పుని బట్టి మనకు తెలుసు. ఓర్పు ఎంత గొప్పది అంటే అండి, ఓర్పు వల్ల వీడిలో ఉన్న పూర్వజన్మల్లో వీడు చేసిన కర్మలకు సంబంధించిన దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా క్షమించాలి. ధృతి అంటే ధైర్యం. భారతంలో భీష్ముడు చెప్తాడు అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం ఉందన్నాడు, అన్ని రోగాలకి మందు ఏంటి ధైర్యం అన్నాడు. అంటే ధైర్యాన్ని విడిచిపెట్టదు. షేక్స్పియర్ చూతాడు ఒక డ్రామాలు, ధైర్యం ఉన్నవాడు జీవితంలో ఒక్కసారి చచ్చిపోతాడు, ధైర్యం లేనివాడు రోజుకు ఒకసారి చచ్చిపోతాడు. కవర్డ్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్. అంటే మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆ ధైర్యం అనేది దేనికి సంబంధించిన, హృదయానికి సంబంధించిన. ఆ ధైర్యాన్ని ఏ మనిషి కూడా విడిచిపెట్టకూడదు. ధైర్యం కనుక ఉంటే నీకు అన్ని సద్గుణాలు ఉన్నట్టే. సముద్రానికి ఎంత లోతుందో హృదయంలో అంత లోతు ఉంటుంది. ధైర్యం ఉన్న మనిషి ఇటువడికి అంత లోతు ఉంది. ఈ శుచి ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడండి, మీరు రోజు స్నానం చేస్తున్నారు, మంచిదే స్నానం చేయండి. మీ శరీరం లోపల మనస్సు ఉంది కదా, ఆ మనసు శుభ్రం చేయడం కోసం దేని పెట్టి కడుగుతున్నారు మీరు? అది కూడా శుభ్రంగా ఉండాలి కదా, లోపల బయట కూడా మీరు శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. భగవంతుడు ఎంత బాగా చెబుతున్నాడు చూడండి, మిమ్మల్ని మురికి గుడ్డలు కట్టుకుని మురిగ్గా ఉండమని చెబుతలేదు. మీ శరీరం శుభ్రంగా ఉండాలి, మీ మనస్సు శుభ్రంగా ఉండాలి, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, మీరు తినే కంచాలు శుభ్రంగా ఉండాలి, మీరు వండుకునే పాత్రలు శుభ్రంగా ఉండాలి, మీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అన్ని శుభ్రంగా ఉండాలి రైతే. కానీ మీ బాహ్యమైనటువంటి ఎన్వైరాన్మెంటల్ సైడ్ ఎంత శుభ్రంగా మీరు చూస్తున్నారో మీ మనస్సు కూడా అంతే శుద్ధి చూస్తుంది. అది మీ శరీరాన్ని శుద్ధి కోసం మీరు శరీరం నీళ్లు పెట్టి కడిగేసుకుంటున్నారు, కానీ మీ మనస్సు శుద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు? మనస్సు బాగుపడాలి కదా. మీరు ఏమైనా శాస్త్రాన్ని వింటున్నారా, పెద్దల్ని ఏమైనా సేవిస్తున్నారా, నామాన్ని ఏమైనా చేస్తున్నారా, భగవంతుని స్మరిస్తున్నారా? మీరు భగవంతుని స్మరించగా 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 మీరు మనస్సుకు పరిశుద్ధి ఏర్పడదు. కాలేజ్ స్టూడెంట్స్ అరవింద్ గారి దగ్గరికి వెళ్తే అరవింద్ ఘోష్ గారికి ఇది మెసేజ్ ఏమైనా చేద్దాం అన్నట్టుంది, రీడ్, ఆల్వేజ్ రీడ్, మోర్ రీడ్, మోర్ అండ్ మోర్. ఏం చెబుతున్నాడు స్వామి, లోకాన్ని స్మరిస్తుంటే మీ మనసు అపవిత్రం అయిపోతూ ఉంటుంది, భగవంతుని స్మరిస్తుంటే మీ మనసు పవిత్రం అవుతూ ఉంటుంది. అంటే నువ్వు బయటే శుభ్రంగా ఉండాలి. బయట శుభ్రంగా ఉంటే నీళ్ళు ఎట్టు కడిగేసుకుంటున్నావు, సబ్బెట్టు కడిగేసుకుంటున్నావు, అది బాగానే ఉంది, అది బాగానే చేస్తున్నావు, అది కూడా అవసరమే. అయితే లోపల నీ మనస్సు, నీ అంతఃకరణం నీవు శుభ్రంగా ఉండాలి కాబట్టి దాని ఎంతసేపు నువ్వు భగవంతుడి యొక్క స్మరణతోటి భగవంతుడి యొక్క నామంతో అలా చెయ్యి. అలా చెయ్యవా, అలా చేయటం ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో, నీ లోపలే నేనున్నాను, నీ లోపలే నేను ఉన్నాను కాబట్టి నీ మనస్సును లోపలగా తిప్పి అంతదా ఉన్న పరబ్రహ్మ స్వరూపమే నీలో కూడా ఆత్మగా ఉన్నాను కాబట్టి ఆత్మను స్మరి, ఆత్మను ధ్యానం చెయ్యి. ధ్యానం చేయటం వల్ల కూడా మనస్సు పవిత్రం అవుతుంది. మీకు అర్థమైందండి? మీరు 100 సంవత్సరాలు జీవించారా, 120 సంవత్సరాలు జీవించారా, భగవంతుడిగా కర్లేదు. మీరు 20 సంవత్సరాలు జీవించినా ఎలా జీవిస్తున్నారు మరి? మీరు టాటాకి ఇంట్లో ఉంటున్నారా, పెంకుటి ఇంట్లో ఉంటున్నారా, లేదా 10 అంతస్తుల మేడలో ఉంటున్నారా, భగవంతుడికి అక్కర్లేదు. మీరు ఆ ఇంట్లో ఎలా జీవిస్తున్నారో కాదు. కొంతమంది టాటాకి ఇంట్లోనే ఎంత పవిత్రంగా జీవిస్తారు, కొంతమంది 10 అంతస్తుల మేడ కట్టుకుని ఆ పైన సారాలు తాగుతూ పేకాట్లు ఆడుకుంటూ కూర్చుంటారు. ఈ బయట దారం తెలియ వాడు అబ్బాయి ఎంత గొప్ప మేడ కట్టేశాడు అనుకుంటారా? లోపలికి చూడాలి, నీకు తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస గారు వాళ్ళు మేనళ్ళు గంగానదిలో స్నానం చేసి వస్తున్నారు, ఆ గవర్నర్ గారు మేడ చూశారు. మావయ్య మావయ్య ఆగన్నాడు మేడం, గవర్నర్ గారు మేడ చూడని ఎంత పెద్దదిగా ఉంటారు, రారా ఇటుకు మీద ఇటుకు రారా అన్నాడు. అలా ఏంటిది మనకి, మనకి పై స్థూల దృష్టి ఉంది కానీ మన ఎవరికి సూక్ష్మ దృష్టి లేదు. ఆ మేడే కావాలి, కానీ ఆ మేడలో నివసించే మనుషులు ఎటువంటి వాడు? స్థూల దృష్టి ఉన్నవాడు ఎంత బయట చూపేసి వస్తాడు, కానీ లోపల చూపి చూడదు. ఇప్పుడు బుద్ధి సూక్ష్మత ఉంటే లోపల మనసు ఎలా పనిచేస్తుందో తెలుస్తూ ఉంటుంది. మీరు ఏ ఇంటిలో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అంటే మీరు ఎలా జీవిస్తున్నారో మీ హృదయం ఎంత ప్రశాంతంగా, మీకు ఎన్ని ఉన్నప్పుడు హృదయంలో శాంతి లేకపోతే మీరు పొందేది. అది కానీ మీరు ఎంతో సంపాదించారండి, ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ప్రాణం ఉంటే అనిపిస్తారు రైటే, కోట్లు సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం సుఖం? అదేవిధంగా ఈ ప్రపంచానంతా నేను పోగేసుకున్నా, కానీ ఆత్మ నేను తెలుసుకోలేదు, ప్రయోజనం ఏంటి? యువర్ లాస్ ఇస్ గ్రేట్ ఇఫ్ ఇట్ మ్యాటర్ లైక్ యువర్ సెల్ఫ్. నువ్వు శరీరంలోకి వచ్చాక, ఈ ప్రపంచంలోకి వచ్చాక ఆత్మను తెలుసుకోకుండా, నిజాన్ని తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా నువ్వు శరీరాన్ని విడిచిపెడితే నువ్వు అనిపించే నష్టం ఇంత అంతా కాదు. నీ శరీరం వచ్చినందుకు నువ్వు సత్యాన్ని తెలుసుకోవాల్సిందే. సత్యాన్ని తెలుసుకోకుండా కనుక నువ్వు శరీరం పడిపోయిందా, నువ్వు పొందింది ఏమీ లేదు. అది కానీ నేను బజార్కి వెళ్ళాను, నాకు మామిడి పళ్ళు తినాలంది, మామిడి పళ్ళు తెచ్చుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను, ఇందులో నాకు ప్రాణం పోయింది, ఆ మామిడి పళ్ళు నాకు ప్రయోజనం ఏమిటి? ద్వితీయ శౌచం అద్రోహో, ద్రోహం లేకుండా ఉండటం. ద్రోహం లేకున్నటువంటి ఏంటండి, మనకి ఎవడైనా అపకారం చేస్తే మనం వాడికి అపకారం చేయాలంటాం, ఎవడైనా మనల్ని తిరితే వాడిని తిట్టాలంటాం, ఎవడైనా మనల్ని కుడితే వాడిని కొట్టాలంటాం. అంటే నీకు ఎవడైనా అపకారం చేసినప్పటికీ వాడు ఎందుకు నువ్వు ద్రోహ బుద్ధి పెట్టుకోకర్లేదు, మళ్ళీ వాడిని పాడు చేయాలని బుద్ధి నువ్వు పెట్టుకోకర్లేదు. అంటే మనకందరికీ తెలుసు, నీకు ఎవడైనా అపకారం చేస్తే మళ్ళీ తిరిగి మనకు అపకారం చేయాలి సంగతి మనకు తెలుసు. మనకు తెలుస్తుంది ఆయన ఎందుకు చెప్పటం అండి, మనకు తెలియని విషయాలు ఆయన చెబుతున్నాడు స్వామి. మన బుద్ధి ఎలా ఉంటుందో ఆయన తెలుసండి. అంటే మన బుద్ధి ఎలా ఉంటుందో తెలిసి ఆ బుద్ధిలోని వంకరలు తీసేయడం కోసం నిదానమైన మాటలు చెబుతున్నాడు అన్నారు. నాతి మాన్యత అనాతి మాన్యత అంటే గర్వం లేకుండా, మనిషికి తెలివి ఎంత తక్కువ గర్వం తెచ్చుకుంటాడు. నన్ను అందరూ పూజించాలి, నన్ను అందరూ గౌరవించాలి, ఇవన్నీ ఎవరు గర్వం అడుగు వస్తాయి. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ పెద్ద పొగడాలనేది అభిమానం ఏమి పెట్టుకోవద్దు. నువ్వు మామూలు సామాన్య మానవుడులాగా ఉంది, తోటివాడి కంటే నువ్వు గొప్పవాడిని ఏమి అనుకోవద్దు. లోపల తెలివి ఉంటే పెంచుకో, జ్ఞానం ఉంటే పెంచుకో, కానీ పక్కవాడి కంటే గొప్పవాడు నేను, నన్ను అందరూ గౌరవం చేయాలి, నన్ను మాకు అందరూ ఆధిక్యత ఇవ్వాలి, అనేటువంటి గొడవలు ఏం పెట్టుకోవద్దు. ఎందుచేతంటే దానివల్ల నీకు గర్వం పుడుతుంది, గర్వం పుట్టి కొద్ది జ్ఞానం తగ్గుతాం. అంటే మనిషికి గర్వం ఉందంటే వాడికి జ్ఞానం లేనట్టే కొండదు. నాతి మానైతే భవంతి సంపదం దైవం అభిజాతస్య భారత, జాతస్య అభిజాతస్య భారత. భగవంతుడు చూడండి ఆ మాటలు ఎంత పొందిగ్గా వాడతాడో, వెరీ వెరీ స్వీట్ గా ఉన్నాయి. ఎంత పొందిగ్గా వాడుతున్నాడో చూడండి భగవంతుడు. జాతస్య, జాతస్య అంటే పుట్టడం, అభిజాతస్య అభిజాతస్య అంటే నువ్వు పుట్టావు, ఎలా పుట్టావు, ఈ దైవ గుణాలకు అర్హత కలిగి పుట్టావు. భగవంతుడు ఎలా చెబుతున్నాడో చూడండి, నీకు మంచి గుణాలు ఉన్నాయి, నేను చెప్పాను, నేను చెప్పాను కాబట్టి నీకు మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు బాగుపడతావు. ఒకవేళ మంచి గుణాలు లేకపోతే నేను చెప్పాను నువ్వు బాగుపడతావు. సంపద ఈ సంపత్తులు నువ్వు పుట్టావు కాబట్టి భారత అర్జున నువ్వు అంతా తరిస్తావు, బాగుపడతావు. ఈ దైవీ సంపద అంతా చెప్తాను అని చెప్తాను.
దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభో దత్వ, ఇదంతా రాక్షస గుణాలు చెబుతున్నట్టు. మళ్ళీ ఇక్కడ దైవీ సంపద అయిపోయింది. దైవీ సంపద 66 గుణాలు చెప్పాడు క్వాలిటీస్. మరి రాక్షస సంపద ఆసురి సంపద చెబుతున్నాడు. ఈ ఆసురి సంపద ఇంచుమించుగా అందరి దగ్గర ఉంటాయండి. ఇప్పుడు ఇది ఎవరి గురించో చెబుతున్నాడు అనుకోకుండా పరమాత్మ మన గురించే చెబుతున్నాడు. దంభ దర్ప అభిమానం క్రోధం పారుష్యం అజ్ఞానం మొత్తం ఆరు చెప్పాడు. దంభ, దంభ అంటే ఆడంబరం. కొంతమంది ఆడంబరంగా జీవిస్తారు, అంటే వేషాలు వేస్తారు, వేషధారులు. వాళ్ళు ధర్మం చేస్తా ఉంటారు కానీ గొప్పల కోసం చేస్తారు కానీ దయగలు చేయరు. బాగా అర్థం చేసుకోండి, ఇందులో పెద్ద మోసం. వీడి మోసాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఆడంబరం ఉన్నవాడు కూడా ధర్మం చేస్తాడు, వీడి దానాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడండి? భగవంతుడి ప్రీతి కోసం చేయడు, పరమేశ్వరుడి ప్రీతి కోసం చేయడు, మీరు బాగుపడటం కోసం చేయడు. అందరూ మనం గొప్పగా చెప్పుకుంటున్నారా లేదా, మన పేరు పేపర్లో పడిందా లేదా, పేపర్లో పడాలండి వీడికి, వాడి పేరు మీరు ఇంట్లో చెప్పుకుంటున్నారు లేదా. ఆడు గొప్ప కోసం, ఆడంబరం కోసం ఇస్తాడు కానీ మీ ప్రీతి కోరి, మీ సుఖాన్ని కోరి, మీ పరమేశ్వరి ప్రీతి కోసం మీరందరూ సంతోషించాలి కానీ వాడు చెయ్యడు. పైగా ఆడంబరం కోసం చేస్తున్నారు, గొప్పల కోసం చేస్తున్నారు. గొప్పలకి వెళ్తే తిప్పలు వస్తాయి. దంభ, దంభ అంటే ఆడంబరం. ఆడంబరాన్ని మానేయురువు. ఈ గొప్పల కోసం చేసి వాళ్ళు ఏం చేస్తారటండి, నీళ్ళు ఎక్కడ దొరకవు అక్కడ మీ తగ్గించారు, గంగారం పక్క మీ తగ్గిస్తారు. దంభ ఆడంబరానికి వెళ్ళొద్దు. దర్పహ, దర్పహ అంటే గర్వం. దర్పహ అంటే ఏంటండి, గర్వం. వాడి గర్వం వాడికి ఎలా ఉంటుంది అంటే, అందరూ మనల్ని గౌరవిస్తున్నారు లేదా, అందరూ మనకు చూస్తున్నారు లేదా, అందరూ మన తిరుగుదాటలు మెచ్చుకుంటున్నారు లేదా, అందరూ మన సపోర్ట్ కొడుతున్నారు లేదా, ఇలా అనుకుంటారు. రాజగోపాలాచారి మొదట్లో ఉపన్యాసం చెబుతున్నారు. ఉపన్యాసం చెబుతుంటే వాడు ఏం చేశాడు, ఆయన ఉపన్యాసం నచ్చలేదండి ఎవరికి, ఒకరికి నచ్చలేదు. సరిగ్గా రాజగోపాలాచారిని ఏం చేశాడు, బెడ్డమ్మ కూర్చుకునండి, గుడిగేసి వెళ్తే సరిగ్గా వచ్చి మొఖానికి తగిలింది. మనకైతే కోపం వచ్చేస్తుంది కదండి, బెడ్డేసి కొట్టాడు అని పట్టుకుని అంటారా, ఏదో చేస్తా కూడా. ఒక ఆచార్యులు గారు అన్నారుతుంది, ఈ కురవాడు చాలా బుద్ధిమంతుడు, నా బెడ్డేసిన చాలా తెలియగలరు వాడు, ఇంత దూరానికి గురి తప్పకుండా కొట్టాడు కాబట్టి చాలా ఏకాగ్రత ఉన్నవాడు, అర్థం, చాలా ఏకాగ్రత ఉన్నవాడు. అంటే ఒక గర్వం ఉన్నాడు కదా, కోపం వచ్చేసినట్టు లాజిక్ చూడండి. ఇప్పుడు ఈ గర్వం ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారండి, మనకు లోకం ఏం చేసింది అని చూస్తూ ఉంటారు కదా. మనకు లోకం ఏం చేసింది, ఈ ఊరు ఏం చేసింది, మా అమ్మ ఏం చేసింది, మా నాన్న ఏం చేశాడు, నా పిల్లలు ఏం చేసింది, ఇదే గొడవ ఉంటుంది. ఈ గర్వం ఉంది. వీడు అమ్మ అనుకుంటే ఈ నా అబ్బాయి నాకు ఏం చేశాడని, నాకు ఈ ఊరు దరిద్ర ఊరండి, ఈ ఊర్లో నేను 30 ఏళ్ళు కాకుండా ఈ ఊరు నాకు చేసిన ఉపకారం నాన్న ఒక పెద్ద మనిషి నా దగ్గర, కానీ నిజం ఊరు ఆడికి ఏం చేయలేదు, ఊరు కాడేం చేశాడండి. వీళ్ళందరూ నాకు ఓకే లేదు అని కోపమే, కానీ వీడి ప్రజల కోసం వీడు ఏం సేవ చేశాడో ప్రశ్న వాడికి అక్కర్లేదు. రమమ్మ చెప్పండి, అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం లేకపోతే ఏది లేదు. రమణ స్వామి చెప్పారు, అహంకారం ఉంటే నువ్వున్నావు, నేనున్నాను, లోకం ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు, అహంకారం ఉంటే అన్నీ ఉన్నాయి. అహంకారం లేకపోతే నువ్వు లేవు, నేను లేను, ఈ లోకం లేదు, ఉన్నది ఒకటే వస్తువు ఆత్మ, దాన్ని మర్చిపోవడం వల్ల ఇవన్నీ పుట్టినాయి అన్నాడు. దంభ దర్ప అభిమానం, అభిమానం అంటే స్వాక్షయం. అభిమానంలో మనుషులు ఎలా ఉంటారని లోపల సరుకు తక్కువగా ఉంటుందండి. పైకేమో గొప్పగా జీవించాలని అలా అనుకుంటారని, పక్క పై అందరూ గౌరవించాలని ఇలా అనుకుంటారు. లోపల చూస్తే ఏముండదండి వెళ్ళినది. నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చానండి, ఆడ పని పూర్తి వచ్చాను. హైదరాబాద్ వెళ్ళి వచ్చాక ఆడ పని పూర్తి, ఆడ పని పూర్తి చేస్తే ఆడితో చెప్పొచ్చు, నాతో ఎందుకు చెప్పటం అని మళ్ళీ వాళ్ళు కాదు. అహంకారం నేత అయ్యాలని కోర కోపం. ఈ కోపం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కామ క్రోధ ఈ రెండు శత్రువు ఉన్నాయి, ప్రతి వాళ్ళు రెండింటినీ జయించాలి. ఈ కామ క్రోధాలను ఆశ్రయించే ప్రతి మనిషి పుడుతున్నాడన్నాడు భగవంతుడు. ఈ కామం ఎక్కడ ఉంటుంది? బుద్ధిలో ఉంటుంది, మనస్సులో ఉంటుంది, ఇంద్రియాల్లో ఉంటుంది. కామం ఎక్కడ ఉందో తెలియకపోతే నువ్వు కామాన్ని జయించలేవు. మన అందరికీ ఒకటే శత్రువు, ఈ లోకంలో ఉన్న శత్రువు ఒకటే అందరికీ, పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, మొత్తం అందరికీ శత్రువు ఒకటి, అది కామం అన్నాడు కృష్ణుడు. కామం ఒకటే శత్రువు, ఇంకెవరు శత్రువు లేవు. మిగతా అన్ని దుర్గుణాలు అందులోంచి పుడతాయి. ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? కామంలోంచి వచ్చింది. కామం లేనివాడు కోపం ఏమిటి? ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చింది అనుకున్నా 10 నిమిషాలు మౌనంగా ఉంటే మంచి లేదా చెడ్డ మాటలు వచ్చేస్తాయి. మన కోపం ఎప్పుడన్నా వస్తుంది అనుకున్నా, కోపం అనేది చిత్త వికారం. కోపం వచ్చి కొద్దీ రక్తపోటు పెరిగిపోతా ఉంది. రక్తపోటు కేవలం బిళ్ళల వల్ల తగ్గదండి. కోపానికి ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంది. మీరు ఎంత శాంతిగా ఉంటే మీ ఆరోగ్యం ఎంత బాగుంటుంది. ప్రతి మనిషి కాలిపోతున్నాడండి, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, మనం అందరూ సుఖపడుతున్నారు అనుకుంటున్నాం అంటే లోకంలో అండి. ఈ లోకంలో ఈ లోకాల గురించి రెండు ఎడ్జెక్టివ్స్ పరమాత్మ వాడాడు, ఇది అనిత్యం, ఇది అసుఖం అన్నాడు. ఈ అనిత్యం అనే ప్రపంచంలో, అసుఖమైన ప్రపంచంలో ప్రతి జీవుడు కాలిపోతున్నాడు. ఏంటని కాలిపోతాను? కామాన్ని క్రోధాన్ని హృదయంలో దాచుకుని వాటిని బయటికి పంపలేక వాటిని నిరంతరం చింతిస్తూ బంధిస్తున్న సంఖ్యలో వీడు పడిపోయి వీడి కాలు గూడిదైపోతుంది. గోరి కామం క్రోధం మన శ్మశానంలో తీసుకెళ్లి మన శరీరాల కాలు నుండి కాలిపోతానంటే అక్కడ కాలం ఉంది. మరి ఈ కామక్రోధాలు కలిసి ఎక్కడ మనం శరీరం వెతుక్కుందామని చూస్తూ ఉంటాం. ఈ కామక్రోధాలు అనేవి ఈ జగత్తులోంచి, ఈ ప్రకృతిలోంచి, నీ మనస్సులోంచి, నీ బుద్ధిలోంచి పుడుతున్నాయి. కానీ నీలో నిజమైన ఆత్మలోంచి, నీలోని పరమాత్మ నుంచి మనకి కామక్రోధాలు పుట్టడం లేదు, ప్రకృతిలోంచి పుడుతున్నాయి. కాబట్టి నువ్వు ప్రకృతిని జయిస్తే కామక్రోధాలను జయించగలవు, ప్రకృతిని జయించకపోతే వీటిని జయించలేవు. ఈ రజోగుణంలోంచి, ఈ తమోగుణంలోంచి, ఈ సత్వగుణంలోంచి ఇవన్నీ గుణాలన్నీ పుట్టుకొస్తున్నాయి, ఈ వికారాలన్నీ పుట్టుకొస్తున్నాయి. అంచేది కామక్రోధాలు నీకు నిజమైన శత్రువు, వాళ్ళు ఎనిమిస్ నీకు, వాళ్ళని తొలగించుకోవాలి. వాళ్ళని తొలగిస్తే నీకు
అజ్ఞానం,
ఇది లోపల మనకు ఉంది. అజ్ఞానం పోతే ఇంతకు ముందు చెప్పుకుని చెడ్డగుణాలన్నీ పోతాయి. ఇది అర్థమవుతుందండి. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి గుణాలను పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ లోపల అజ్ఞానం చేసుకుంటాం అని వేరే. అజ్ఞానం అనేది లోపల వేరు. ఆ వేరుతో సహా చెట్టుని బయట తీసుకున్నప్పుడే చెట్టు పోతుంది. కానండి ఈ అజ్ఞానం అనేది లోపలించుకుని మిగతా పోగొట్టుకున్నాం, మిగతా చెడ్డగుండాలని అజ్ఞానం సృష్టిస్తాం. భగవంతుడు ఏమన్నాడండి? అజ్ఞానాన్ని ఎవడైతే పోగొట్టుకుంటాడో వాడు నా స్వరూపాన్ని తెలుస్తున్నాడని భగవంతుడికి అర్జునుడితో చెప్పాడు. ఎవడైతే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడో వాడే నా స్వరూపాన్ని పొందుతాడు, వాడే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు, వాడే ఆత్మను తెలుసుకున్నాడు. జ్ఞానం, జ్ఞానం అంటే మామూలు ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు మామూలు ఈ చదువుకు ఇది జ్ఞానం కాదు. ఎవడైతే ఆత్మ తెలుసుకున్నారో వాడికి జ్ఞానం. ఆత్మను తెలుసుకున్నవాడే జ్ఞాని. కానీ నేను ఫిజిక్స్ నేర్చుకున్నాను, నేను కెమిస్ట్రీ నేర్చుకున్నాను, లెక్కలు నేర్చుకున్నాను అంటే దానివల్ల కొట్టాలనుకుంటే ఈ భౌతిక విద్య లేదు. కానీ దీనివల్ల మీరు నిజమైన ఆత్మ తెలియదు. ఒక ఆధ్యాత్మిక శాస్త్రం వల్ల, మీరు సాధన చేయటం వల్ల మీరు నిజమైన ఆత్మను తెలుసుకోవడం వల్ల మీరు జన్మరాహిత్యం పొందుతారు, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. అతిగా ఏ పని చేయకుండా, ఆహారంలో అతి పనికిరాదన్నాడు, స్నేహాల్లో అతి పనికిరాదన్నాడు, విహారంలో అతి పనికిరాదన్నాడు, ఎందులో అతిగా వెళ్ళొద్దన్నాడు, తగు మాత్రంగా జాగ్రత్తగా చేయమని చెప్పాడు. ఈ పనులు మీరు చక్కబెట్టుకుంటూ నేను మీరు ఇంట్లో ఉన్నా సంసారంలో ఉన్నా మీకేం ఇబ్బంది లేదు. సంసారాన్ని మీకు జ్ఞానం రాకుండా ఆఫ్ చేయదు, మీ మనస్సు మీకు ఆఫ్ చేస్తాం జ్ఞానం రాకుండా. అంతేకాని సంసారం మీకు ఆఫ్ చేయదు. మీ పనులు మీరు జాగ్రత్తగా చేసుకుంటూ మీ యొక్క అవకాశం లేదు టైంలో, మీ విశ్రాంతిగా ఉన్న టైంలో మీరు భగవంతుని చింతిస్తూ భగవంతుని పొందడం కోసం నిరంతరం చేయండి. మీరు నిరంతరము కనుక భగవంతుని స్మరిస్తూ ఉంటే మీ యోగక్షేమాలు చూసే బాధ్యత ఆయన. నిరంతరము స్మరించగలిగితే మనం అలా నిరంతరము స్మరించలేం. అయితే మనం నేర్చుకున్నాం నిరంతరం స్మరించే స్టేజ్కి ఏదో జన్మలో వస్తాం. పుణ్యకి మనం కష్టపడితే ఏదో జన్మలో వస్తాం. ఒకటి మట్టికి మట్టి ఒక శరీరంలో మీకు జ్ఞానం వచ్చి పడిపోతుంది. అయితే ఈ దేహంలో కొంత కృషి చేస్తే మళ్ళీ దేహంలో కొంత వస్తుంది. అలా నెమ్మది నెమ్మదిగా శనేహి శనేహి నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం చేసుకుని వెళ్ళాలి. చెట్టుని కాయ ఉన్నప్పుడే చాలా టైం తీసుకుంటుంది, అది పెద్దదవటానికి. ఆ కాయ పెద్దదైన తర్వాత మీరు ముగ్గేస్తే 2 రోజులు ముగ్గుపోతుంది. అదేవిధంగా మీరు సాధన చేసి చేయగా చేయగా సాధన చేస్తూ చేస్తూ ఉండే సరళంగా ఎప్పుడు జ్ఞానం వస్తుంది. అలా మీరు అర్హత సంపాదించుకుంటే మీ మనసు పక్వస్థితి మెచ్యూరిటీ అంటారు. కానీ కొంతమంది వయసు వస్తుంది కానీ మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. కొంతమంది కొంతమంది మామూలు 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చింది కానీ ఎక్కడైనా వచ్చుకోవచ్చు. మన మనస్సు పెద్దదవ్వాలి, మన మనస్సు వికాసం అంటే మనసుకి వికాసం వచ్చి మనసు బాగా విశాలం అయితే తగిన అర్హత చూసుకుని తగిన యోగ్యత చూసుకుని ఈశ్వరుడు సడన్గా మనకి జ్ఞానం. అంటే మీరు దయించి మరీ 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 మీరు చేసేది ఏంటంటే ఏ పని మీరు చేసినా, మీరు అన్నం తిన్నా కూర్చున్నా నించున్నా ఏ పని చేసినా పరమేశ్వరుడు ప్రీతి కోసం మీరు చేయండి, పరమేశ్వరు యొక్క అనుగ్రహం పొందడం కోసం మీరు చేయండి. మీకు అసాధ్యం ఉండొచ్చు, నాకు అసాధ్యం ఉండొచ్చు, కానీ పరమేశ్వరుడికి అసాధ్యం ఉంటే ఈ లోకం ఏది లేదు. ఆయనే మీలో ఉన్నాడు, ఆయన భగవంతుడే మీలో స్వరూపంగా మీ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు. అది మీరు శాశ్వతమైనటువంటి శాంతిని, శాశ్వతమైనటువంటి పదవిని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని మీరు పొందుతారని భగవంతుడు మీకు సద్బుద్ధిని ప్రసాదించి మీరు అందరూ అభివృద్ధి భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధిలోకి రావాలని మీ అందరి యొక్క క్షేమం మరోసారి కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు.